புரிமையான ஆத்தம் போன்ற
மூட பந்து முழுவர் ரமணாச்சரிய ரமண மகர்ஷி ஆயன சரீரம் தரிச்சுண்டி திருச்சூடி அனை கிராமம் ఆయనకి జీవితం పొడిగిన ఏదో శివక్షేత్రంతో అనుబంధం మనకు కనిపిస్తుంది. ఆయన జన్మించడం కూడా రాత్రి 1 గంటకి జన్మించారు. December 29 రాత్రి 1 గంటకి జన్మించారు. ఆయన జీవితం పొడిగా చెప్పింది కూడా ఒక్క విషయం, ఆ చైతన్యం గురించి బోధిస్తూ వచ్చారు. ఆయనకి ఆత్మ సాక్షాత్కారం, దైవ సాక్షాత్కారం, ఆత్మ విద్య, అనుభవలోకి వైద్యం అవ్వకముందు ఒకే ఒక గ్రంథం చదివానని చెప్పారు. అంటే స్కూల్ బుక్స్ సరే సరే, ఆయన 10వ తరగతి చదివే రోజుల్లో ఆయనకి ఆత్మానుభవం కలిగింది. స్కూల్ బుక్స్ ఏదో చదువుకోవడం తప్పించి ఆధ్యాత్మిక గ్రంథాలు ఒకటే గ్రంథం చదివానని చెప్పారు. అదేనా ఎవరైనా మా బంధువులు ఇంటికి టేబుల్ మీద ఉంటే చూసి చదివానని చెప్పారు. అది పెన్ తండ్రి గారి ఇంటికి టేబుల్ మీద ఎవరైనా ప్రజెంటేషన్ ఇస్తే బుక్ చదివాను. అది తెలియ పురాణం. అది 63 నాయనార్ల చరిత్రలు, 63 చరిత్రలు చదివాను. కానీ ఇందులో ఒక్క నాయనారికి నేను తయారైతే బాగున్నా అవగాహన అనుకున్నానని చెప్పాడు. 10వ తరగతి చదివేటప్పుడు ఆయనకి మరణానుభవం కలిగింది. ఆయనకి మరణానుభవం ఎలా కలిగిందంటే, ఈ శరీరంలో ప్రాణం పోతే దీన్ని శవం అంటారు. ఆయనకి ఈ శరీరం శవం అయిపోయింది, అంటే శ్వాస ఆగిపోయింది, రక్త ప్రసరణ ఆగిపోయింది, మొత్తం ఉండే హార్ట్ బీటింగ్ అది ఆగింది, మొత్తం బాడీ అంతా డెడ్ అయిపోయింది. అని ఇది ఆయన నేర్చుకున్నది కాదు, కావాలని తెచ్చుకున్నది కాదు. ఆయనకి మరణానుభవం ఆ కలిగినప్పుడు దేహం చనిపోయి, ఈ దేహం చనిపోయింది, ఈ దేహాన్ని తీసుకెళ్లి శ్మశానంలో దహనం చేస్తారు. ఆయన దేహానికి నాకు సంబంధం లేదు, ఏమి తెలియటం లేదు, నేను ఉన్నానని నన్ను తెలుస్తుంది. ఇదేంటి, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోవాలి కదా, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోవటం లేదండి, నేను ఉన్నానని నాకు తెలుస్తుంది. దేహానికి నాకు ఏం సంబంధం కనిపించడం లేదు, దేహం చనిపోయింది, నేను ఉన్నానని నాకు తెలుస్తుంది, ఆ ఉండటమే సుఖం అని కూడా తెలుస్తుంది అని ఆయనకు మరణానుభవం ద్వారా మరణం లేని స్థితిని పొందాడు. ఇది ఎలా జరిగిందంటే, అది దేవరాజ అవ్వచ్చు, ఆయన పూర్వజన్మలో ఆయన ఎంతో సాధన చేసి ఉండొచ్చు, అది పరమేశ్వరుడికే తెలియాలి. ఆ మరణానుభవం కలిగించిన వాడు ఈశ్వరుడు. ఆ మరణానుభవం ద్వారా మహాజ్ఞాని ఒక మహాగురు అయి కూర్చున్నాడు. ఇదంతా ఒక 10 నిమిషాల్లో జరిగిపోయింది. ఆధ్యాత్మిక చరిత్రలో, స్పిరిచువల్ హిస్టరీలో ఈ రకంగా ఆత్మానుభవం పొందినవాడు, బ్రాహ్మీ సిద్ధులు పొందినవాడు కృతయుగుణం కానీ, ద్వాపర యుగుణం కానీ, త్రేతయుగుణం కానీ, కలియుగుణం కానీ ఎవరు లేరు. సరసరంగా ఎవరైనా జీవుడు గురించి, దేవుడు గురించి, లోకం గురించి చెప్తారు. అసలు మతాలు ఏ మతమైనా, ఒకటి జీవుడు, 2 దేవుడు, 3 లోకం. ఈ 3 మీద మతం ఆధారపడడం ఏ మతమైనా సరే. ఆయన జీవుడు గురించి ఎక్కువ చెప్పలేదు, దేవుడి గురించి ఎక్కువ చెప్పలేదు, లోకం గురించి చెప్పలేదు. ఇది ఆశ్చర్యం. మీకు సాంప్రదాయబద్ధమైన టీచింగ్ ఉండదు. ఉపనిషత్తులో కూడా ఈ మందాలు లేవు. ఒక మంచి విషయాన్ని చెప్పడానికి ఎన్నో విషయాలు చెప్పి ఒక విషయం దగ్గర తీసుకొస్తారు. మంచి విషయం చెప్పడానికి మనకు అరగంట బోధిస్తారు ఉపనిషత్తులు. ఈ నలా కాదు, ఎప్పటికప్పుడు రెడీమేడ్ షర్టు, రెడీమేడ్ ప్యాంట్. మరి మన బట్టలు బుట్టలు వెళ్ళి బట్టలు కొనుక్కుని మళ్ళీ మెషిన్ వాళ్ళు చుట్టూరు తిరగటం ఏమి లేదు, రెడీమేడ్గా ఉంటుంది ప్రస్తుతం. టెక్నిక్ ఏంటంటే, ఆయన దేవుడి గురించి బోధించలేదు, ఈ జీవుడు గురించి బోధించలేదు, ఈ లోకం గురించి బోధించలేదు. మరి దేని గురించి బోధించాడు, ఏమిటంటే మెసేజ్ ఏంటంటే, ఒకటే మీరు అర్థం చేసుకోవాలి. మన అందరం దేహం చనిపోయిన తర్వాత ఉండమని అనుకుంటాం. దేహం పుట్టకముందు లేమని అనుకుంటున్నాం, దేహం చనిపోయిన తర్వాత ఉండమని మనం అనుకుంటున్నాం, దేహం పుట్టకం ముందు మనం లేమని అనుకుంటున్నాం. దేహం పుట్టక ముందు నువ్వు ఏదిగా ఉన్నావు, ఇప్పుడు దేహం ఉన్నప్పుడు ఏదిగా ఉన్నావు, దేహం మరణించిన తర్వాత కూడా నువ్వు ఏదిగా ఉన్నావు, అది నీవు. ఆయనని దేవుణ్ణి తెలుసుకోమని ఆయన చెప్పడం లేదు, నువ్వు ఉన్నావని సంగతి నేను తెలుసుకోమంటున్నాడు. అదే ఆయన టీచింగ్లో ఎందుకంటే దేవుడు కూడా మనవ కల్పించినాయి. నీకు మనస్సు వచ్చినప్పుడు జీవుడు వస్తుంది, లోకం వస్తుంది, దేవుడు వస్తున్నాడు. మనస్సు అణిగిపోయినప్పుడు నీకు జీవుడు లేడు, దేవుడు లేడు, లోకం లేదు. బైబిల్లో యేసు ఒక మాట చెప్పాడు, బీస్కేర్ అండ్ నో దటయమ్మగా బీస్కేర్ అండ్ నో దటయమ్మగా అంటే అస్థిరంగా ఉండటానికే తపస్సు. తపస్సు అంటే ఏమి లేదు, మన ఇంద్రియాలని మన మనస్సుని మనం స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఆ ప్రయత్నాన్ని తపస్సు అని పేరు పెట్టారు. మన ఇంద్రియాలను స్వాధీనంలోకి తెచ్చుకోకపోతే, మన మనస్సును కనుక మనం స్వాధీనంలోకి తెచ్చుకోకపోతే, ఆ హృదయంలో ఉన్న వస్తువు ఉంది ఉండటం, కానీ అది మన అనుభవంలోకి రాదు. మనకు అనుభవంలోకి అది రాకపోతే మనకు సుఖం తెలియదు, శాంతి తెలియదు. అంటే ఈ చక్రంలో జన్మించటం మరణించటం, మరణించటం జన్మించటం, ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాం. అయితే ఈ ఆత్మ లోపల మీకున్న ఆత్మశక్తి మీకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు మన హృదయంలో సత్యం ఒకటి ఉంది కానీ తెలియటం లేదు, లోపల సుఖం ఉంది కానీ మనకి అది తెలియటం లేదు. ఏం చేస్తే తెలియటం లేదంటే, మన మామూలుగా క్షణిక సుఖాలు ప్రతిదానికి బాహ్యమైన వ్యక్తుల మీద, బాహ్యమైన వస్తువుల మీద, ప్రకృతి విషయాల మీద 24 గంటలు ఆధారపడి ఉంటాం. మనం ఎవరైనా స్తోత్రం చేశారనుకోండి సంతోషిస్తాం, ఎవరైనా విమర్శించారనుకోండి దుఃఖపడతాం. అంటే ఏంటి, ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైనా నేను పొగిడితే నీకు సంతోషం కలిగితే, ఎవరైనా విమర్శిస్తే నీకు దుఃఖం కలిగితే, నీ లోపల ఉన్న ఆత్మవైపు నీకు ఎలా తెలుస్తుంది? అలాగే బాహ్య వస్తువుల మీద ఆధారపడతాం. 1 ఎకరం ఉంటే ఒకలాగా ఉంటాం, 10 ఎకరాలు ఉంటే ఇంకొక రకంగా ఉంటాం, ప్రమోషన్ వస్తే ఒక రకంగా ఉంటాం, ఫ్రీ మోషన్ అయితే ఒక రకంగా ఉంటాం, ఫ్రీ మోషన్ అవ్వకపోతే ఒక రకంగా ఉంటాం. మన చరణ్ గారు అంటూ నాకు ప్రమోషన్ వద్దని బాబు, ఏ రోజు కాదు మోషన్ అయితే సరిపోతుంది, ఫ్రీ మోషన్ అయితే సరిపోతున్నారు అంటూ ఉన్నారు. అంటే మన ప్రతి విషయానికి ప్రకృతి మీద ఆధారపడిపోయి అంటే లోపల వస్తువునా నీకు తెలియకపోవడానికి కారణం అది. కానీ నీకు తెలియటం లేదు కాబట్టి లేదని నువ్వు అనుకుంటున్నావు. ఈ వేదాంత భాషలో ఉన్న పర్యాయ పదాల గురించి మీరేం తొందరపడక్కర్లేదు. జ్ఞానం లేదు, మోక్షం లేదు, మోక్షం ఉన్నా జ్ఞానం ఉన్నా ఒకటే. అంటే మోక్షం అంటే బంధం నుంచి విడుదల పొందితే, బంధంలో ఉన్నవాడు అందులోంచి బయటకు వస్తే అది ముట్టి పొందాడు అంటారు. అజ్ఞాన ఆవరణలోంచి బయటకు వచ్చిన వాడు జ్ఞానం అయ్యాడు అంటారు. జ్ఞానన్నా జ్ఞానమన్నా ముఖ్యన్నా రెండు ఉడితే రెండు పర్యాయ పదాలు. జ్ఞానం అంటే ఇక్కడ వ్యవహార జ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం. ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, కేవలం ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ వాళ్ళు తెలిసేది కాదు, కేవలం మేధావులు తెలుసుకోవడానికి మేధస్సుకి ఇది ఒక ఆబ్జెక్ట్ కాదు. ఎవరికైతే మనస్సు అణిగిందో, ఎవరికైతే చిత్తశుద్ధి కలిగిందో, వాడికి ఈ ఆత్మవిద్యను సంపాదించాలన్నటువంటి కాంక్ష ఉదయిస్తుంది, ఎరగవుతుంది. స్వామి జ్ఞానానంద ఒకసారి ఒక మాటల సందర్భంలో ఒక మాట అన్నాడు, మనం ఏదైనా వ్యాపారం చేయాలంటే డబ్బు ఉండాలి, పెట్టుబడి ఉండాలి. కొబ్బరి వ్యాపారం చేయాలన్నా, ధాన్యం వ్యాపారం చేయాలన్నా, ఏదో పెట్టుబడి లేకపోతే వ్యాపారం చేయడం. జ్ఞానం సంపాదించడానికి పెట్టుబడి ఏమక్కర్లేదు, ఆ జ్ఞానాన్ని సంపాదించాలనేటువంటి కాంక్ష ఉంటే చాలా, కాంక్షే పెట్టుబడి అన్నారు. లోపల డిజైర్ ఎడైతే చాలు, మనం ఆత్మజ్ఞానం సంపాదించాలి నీకు కనుక ఆ తపన కనుకుంటే, నీ తపనే నీకు పెట్టుబడి కింద మారిపోతుంది. అది తున్నో, అది తెలుసుకోవాలి, తున్నో అది తెలుసుకోవాలనే కోరిక కనుక కలిగితే నీకు జ్ఞానం వచ్చేస్తుంది. అది అంతకే సత్పురుషులు సహవాసం, మహాత్ముల సహవాసం, మహాగురువులు సహవాసం, జ్ఞానుల యొక్క సహవాసం. ఆ హోలీ కంపెనీ ఎంతకి ఏంటంటే, నీకు ఆ డిజైర్ ఎరైజ్ అవుతుంది వాడి సహవాసం. వాళ్ళ సహవాసం లేదనుకోండి మనకి కాంక్ష కలగదు. అందుకు మహర్షులతో సాంగత్యం చేయటం, ఇది అంతేగా ఆయన చెప్పింది నువ్వు ఉన్నావని నువ్వు తెలుసుకోవటం, అదే బోధ యొక్క ప్రధానం. మనం ఉన్నామని మనకి తెలియటం లేదు. దేహం ఉంటే ఉన్నామనుకుంటున్నాం, దేహం పుట్టక ముందు లేవనుకుంటున్నాం, దేహం మరణించిన తర్వాత ఉండవనుకుంటున్నాం. అంచేటి నీ అస్తిత్వం దేహానికే పరిమితం అయిపోయింది. ఇక రమ్మ మనిషి గారు చెప్పి టెక్నిక్ ఏంటంటే, మీకు సుఖం వచ్చినప్పుడు నేను సుఖంగా ఉన్నామని అనుకుంటాను. మీకు ఎప్పుడు దుఃఖం వచ్చిందనుకోండి, నేను ఈ మధ్యన బాగోలేదండి మాకు దుఃఖంగా ఉంటానని అంటున్నాను. అని ఏమని అడుగుతారంటే, మీరు సుఖంగా ఉన్నప్పుడు దేహం సుఖపడుతుందా, లేకపోతే మీకు దుఃఖం వచ్చినప్పుడు దేహం దుఃఖపడుతుందా అని ప్రశ్న. ఇప్పుడు నాకు దుఃఖం వచ్చింది అంటున్నాను, దుఃఖం వచ్చినందుకు నాకు అర్థమైంది నా దేహం ఏమైనా దుఃఖపడుతుందా, లేకపోతే నాకు ఈ మధ్యన రోజులు చాలా బాగా వెళ్ళిపోతున్నాయని అంటారు కొంతమంది. సంతోషంగా ఉంటున్నామండి, బాగా సుఖంగా ఉంటున్నాం అంటే అప్పుడు నీ దేహం సుఖంగా ఉంటుందా? నువ్వు దుఃఖంగా ఉన్నప్పుడు నీ దేహం దుఃఖంగా లేదు. ఈ గోడ ఎటువంటిదో, ఈ గడ ఎటువంటిదో, నీ దేహం అటువంటిది, అది జడవస్తువు. గాఢ దగ్గర నుంచి జాగ్రత్త వస్తువు రాగానే మొదటి తలంపు వస్తుంది. దాని వేరు ఎక్కడుందంటే హృదయంలో ఉంది. ఆ హృదయం నుంచి ఉజృంభించి శిరస్సులోకి వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తుంది, అది వేగంగా వచ్చి దేహము నేను దేహంతో తాదాత్మ్యం పొందుతుంది. అంతే కదా మహర్షి గారు చెప్తా అంటే ఏంటి, నువ్వు సుఖంగా ఉన్నప్పుడు దేహం సుఖంగా లేదు, దుఃఖంగా ఉన్నప్పుడు దేహం దుఃఖంగా లేదు, దేహం జడవస్తు, ఈ దేహంతో తాదాత్మ్యం పొందుతున్నావు నువ్వు. అది ఆ మొదటి తలంపు, అది తలంపే, ఆ మొదటి తలంపు నీ దేహంతో తాదాత్మ్యం పొందుతుంది. అప్పుడు నేను ఎవరైనా పొగిడితే సంతోషం ఆ మొదటి తలంపుకి వస్తుంది. నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకునేది ఆ మొదటి తలంపే, నేను అనారోగ్యంతో బాధపడుతున్నానటువంటి మొదటి తలంపు దేహంతో తాదాత్మ్యం పొందుతూ ఉంటుంది. ఈ సుఖ దుఃఖాలు దేహానికి కాదు, దేహం జడం. నీ హృదయంలో నీ ఈశ్వరుడు చైతన్యం, నీ హృదయంలో నా బ్రహ్మము చైతన్యం. దానికి దుఃఖమేంటి, దానికి సుఖమేంటి, దానికి పుట్టుక లేదు, దానికి చావు లేదు, దానికి ముసలితనము లేదు. అది లోకాలకి ఆధారంగా ఉంది. ఈ సూర్యుడికి చంద్రుడికి ఖగోళానికి నీకు నాకు లోకానికి దేవతలకి అందరికీ ఆధారంగా ఉన్న వస్తువుకి సంతోషం ఏంటి, దుఃఖం ఏంటి? దానికి దుఃఖం అయ్యి సంతోషం అయ్యి దానికి అసలు మొత్తం చెడ్డలన్నీ ద్వైతంలోంచి వస్తాయి. నువ్వు వేరు, నేను ఏదైనా భేద బుద్ధిలోంచి మొత్తం చెడ్డంతా బయలుదేరు. ఇప్పుడు మీకు ఎంతో డబ్బు ఉంది అనుకోండి, మీరు 10 కోట్లు ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు ఉన్నారనుకోండి, మీ రూపాయలు మీ మనసులో ఉన్న దోషాలను బయటికి తీయండి. ఈ భక్తి ఏం చేస్తుందంటే, రూపాయలు చేయలేని పని, పలుకుబడి చేయలేని పని, సోషల్ స్టేటస్సు, ఎకనామిక్ స్టేటస్సు, పవర్ చేయలేని పని భక్తి చేస్తుంది. ఆ విషయం సమాజం గ్రహించటం లేదు. ఈ భక్తి ఏం చేస్తుందంటే, నీ మనసులో దోషాలు ఏమున్నాయి, నీ మనసులో బలహీనతలు ఏమున్నాయి అది నీకు చూపిస్తుంది. చూపించి ఈ భక్తి వల్ల ఆ దోషాలు పోతాయి, ఆ బలహీనతలు పోతాయి. బలహీనతలు పోగొట్టి ఏం చేస్తుంది, నువ్వు ఎవరుగా ఉన్నావో ఆ వస్తువు నీకు తెలియపరచడానికి భక్తి సహకరిస్తుంది. చాలామంది భక్తిగా ఏదో 2 అక్షరాలు కదా అనుకుంటున్నారు, అలాగే శ్రద్ధ కూడా 2 అక్షరాలే అనుకుంటున్నారు. శంకరాచార్యులు వారు అన్నారు, శ్రద్ధ అనే 2 అక్షరాలు ఉంటే చాలు, నువ్వు మహా తత్వం విషయం అటుంచు నువ్వు మహామేధ అవ్వచ్చు అన్నారు. మరి ఎవరి గురించి శ్రద్ధ భక్తి అంటే చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం మనం, అంటే శ్రద్ధ వల్ల మహాజ్ఞానం అవ్వచ్చు. భక్తి వల్ల మన మనసులో దోషాలన్నీ బయటికి పోతాయి. మన హృదయంలోని వస్తువులు మనకు తెలుసుకోకుండా అడ్డొచ్చి దోషాలు బలహీనతలే. ఆ బలహీనతను చెదరబట్టి, ఆ బలహీనతను తొలగించి నీకు మానసికంగా ఆరోగ్యం కలగజేసింది భక్తి మాత్రమే. రూపాయలు చేయలేవు, నీ పవర్ నీకు చేయలేదు, లేకపోతే నీకున్న సోషల్ స్టేటస్ అన్నంలో నీకున్న పలుకుబడి కానీ అట్లా దోషాలు పోవు. దేని వల్ల పోతాయంటే కేవలం డివోషన్ వల్ల పోతాయి. ఇక్కడ మీరు గ్రహించవలసింది ఒకటి, మనం బాహ్యంగా ఏం సాధించే ఉన్నది కాదు, మీ దేహ ప్రార్థన నుండి సాధిస్తారు అప్రధానం. మీ సోల్ ఎంతవరకు ఎవాల్వ్ అవుతుందని, మనం జింగూరులో ఉన్నావా, అరుణాచలంలో ఉన్నావా, లేదా కాశీలో ఉన్నావా, లండన్లో ఉన్నావా, న్యూయార్క్లో ఉండడం ముఖ్యం కాదు. ఇవన్నీ అప్రధానమైన విషయాలు. ఇప్పుడు ఈ శరీరం ఉండి రాబోయే జన్మలో ఏంద్రంలో జన్మించవచ్చు, లేకపోతే అమెరికాలో జన్మించవచ్చు. అక్కడ టైం ఉంటుంది, అక్కడ స్పేస్ ఉంటుంది, అక్కడ సమాజం ఉంటుంది, అక్కడ ప్రపంచం ఉంటుంది. అది కదా ప్రధానం. ఇక్కడ మీరు సబ్జెక్ట్ ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. లేకపోతే స్వర్గలోకంలోకి వెళ్ళొచ్చు, లేకపోతే నరకలోకంలోకి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాం, ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తాం, అవన్నీ పెర్మనెంట్ ఏం కాదు, క్షణికాలయ్యి. మనకెంతసేపు మనకి వివేకం లేకపోవటం వల్ల క్షణిక సుఖాల మీద మనకు ఆకర్షణ ఉంటుంది, కానీ పెర్మనెంట్ హ్యాపీనెస్ మీద మనకు ఉండదు. టెంపరీ వచ్చే సంతోషాల మీద మనకు ఉంటుంది, కానీ పెర్మనెంట్ హ్యాపీనెస్ మీద అసలు మన మనసు అటు వెళ్ళదు. దాని విలువ మనకు తెలియకపోవటం వల్ల ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, మన మనస్సు ఎంతవరకు ఎవాల్వ్ అవుతాం, ఆ దేహం ఎక్కడ ఉంది, ఏ గ్రామంలో ఉంది, ఏ దేశంలో ఉంది అని అనే ప్రధాన విషయాలు. మీరు స్త్రీగా జన్మించారా, పురుషుడిగా జన్మించారా, జంతువుగా జన్మించారా, అది కూడా అనవసరం. అనేక మంది జంతువులుగా జన్మించి తరించిన వాళ్ళన్నారు, కాళహస్తి కథ అది. అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తుంటే భూలక్ష్మి కథ అది. మనకి జంతువులకి తేడా ఏంటంటే తోడు తేడా. కొన్ని జంతువులు చాలా వివేకంగా ప్రవర్తిస్తాయి. ఉదాహరణకి రమణాశ్రమంలో గోశాల కట్టారు, ఏదో వేల మంత్రాలు అయి చదివారు. ఈ గోలక్ష్మిని ప్రవేశపెట్టాలి. ఈ పండితులు అందరూ వేద పండితులు, ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, అక్కడ కమిటీ ఉంటుంది కదా రమణాశ్రమానికి, దాని ఆ లక్ష్మికి కట్టాం కదా, గోవుల కోసం కట్టాం కదా, అది మొదటిసారిగా దాన్ని గోశాలలో దీన్ని ప్రవేశపెట్టాలని ఆ ముహూర్తానికి. ఎవరిని? లక్ష్మిని. ఆ లక్ష్మి ఉద్దేశం ఏంటి? ముందు భగవాన్, తర్వాత మనం. ముందు మనం, తర్వాత భగవాన్ కాదు, ముందు భగవాను తర్వాత మనం. అది ఇంకా మనసులో ఉంది, కానీ నోటితో చెప్పలేకపోతాం. అది నోటితో చెప్పలేకపోతుంది, మనసులో ఉంది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ముందు భగవాన్ అందులో ప్రవేశించాక తర్వాత మనం వెనకాల అయితే బాగుంటుందో లక్ష్మి దగ్గర తిరిగి చూడండి. సరే, ఇది ఆవుని పసుపు రాశారు, కుంకుమ రాశారు ఆవుకి లక్ష్మికి, అది తాడు కట్టారు తీసుకెళ్తున్నారు. ఆ మధ్యదారులు ఏం చేసింది, ఒక్కసారి పైకి ఉడికి ఉడికేటప్పటికి తాడు పట్టుకున్న వాళ్ళు బయలుసి వదిలేశాడు. దాన్ని వదిలేస్తే వెనకాల పరిగెత్తికెళ్ళిపోయి భగవాన్ మెడిటేషన్ గారు ఉంటే, మెడిటేషన్ గారు కూర్చున్న పేపర్ చదువుకుంటుంటే ఆ పేపర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ముట్టి ఎత్తి పేపర్ బయటకు లాగేసింది. ఏం లక్ష్మి, ఏమిటి ఇలా వచ్చావు? అప్పుడు అది గ్రహించారని. అది కదా దాన్ని బలవంతం చేయకంటే, అది ఎందుకు వచ్చేసిందంటే ఇప్పుడు నా దగ్గరికి నన్ను దాన్ని ముందులో ప్రవేశించమనే, ఆ గోశాలు నన్ను ముందు ప్రవేశించమనే, దాన్ని తాడు కట్టి మీరు లాగక్కర్లేదు, నేనే ముందెళ్తాను, దాని ఉద్దేశం అలా ఉంది అని అప్పుడు ఆయన ముందెళ్తే దాని ఆయన వెనకాల హాల్లోకి వచ్చి ప్రవేశించాడు. ఇప్పుడు ఇందుకే మనిషి ఈ వేద పండితులకి లేదు, ఆ తెలియలేదు, ఈ భక్తుల కవితకి తెలియలేదు, కానీ అది గోడే అవటానికి దానికి తెలుగులో వివేకంలో చూస్తే దానికి మనకు తోడు తేడా, కానీ దానికి మాటలు రావు, మనకు మాటలు వచ్చును. కానీ హృదయం చూస్తే, ఆ మనస్సు చూస్తే లోపల అది ఎవరు ఎంతవరకు ఎవరు అయింది, మీరు నేను ఈ మహాత్ములు అనుకున్న వాళ్ళకంటే బాగా లోపల పండిపోయి ఉంటుంది. ఇంకేదంటే అది దాని శరీరం విడిచిపెట్టాం 1948 సంవత్సరంలో అది శరీరం విడిచిపెట్టింది. భగవాన్ వచ్చి దగ్గర కూర్చున్నారు దాని ప్రాణ ప్రయాణ టైంలో. భగవాన్ ఒక మాట చెప్పారు, నా సహాయం లేకుండా లక్ష్మి మోక్షం పొందాడు. అంటే నేను సహాయం చేయటానికి, నేను సహాయం చేసి ఆ లక్ష్మిలో ఉన్న బలహీనతలు తీయటానికి ఏమీ లక్ష్మిలో నాకు మైనస్ పాయింట్స్ ఏమీ కనపడలేదు. అందుచేత లక్ష్మికి నా సహాయం లేకుండా మోక్షం పొందింది. అది ఏంటి? యానిమల్ బాడీ. అంటే మనం ఏ శరీరం, హ్యూమన్ బాడీలో ఉన్నామా, యానిమల్ బాడీలో ఉన్నామా, అది ముఖ్యం కాదు. ఎంతవరకు మనం మెచ్యూర్ అవుతాం, ఎంతవరకు మనం మానసికంగా ఎదుగుతాం, అంటే పక్వ స్థితి పరిపక్వానికి ఎంతవరకు వస్తున్నాం అది చూసుకోవాలి. కానీ మీకు డబ్బు ఉండొచ్చు, డబ్బు లేకపోవచ్చు, లేకపోతే మీకు గౌరవం ఉండొచ్చు, గౌరవం లేకపోవచ్చు, ఇవన్నీ ప్రకృతి గుణాలు. డబ్బు ప్రకృతే, గౌరవాలు అగౌరవాలు ప్రకృతే, వాళ్ళు ఎక్కువని వీళ్ళు తక్కువని అది ప్రకృతే, మనం ఏదైతే గొప్ప అనుకుంటున్నామో అవన్నీ ప్రకృతి, అవన్నీ ప్రకృతి లక్షణాలు. స్వప్నం ఎంత నిజమో అవి అంత నిజం. అవన్నీ అందుచేత అది ముఖ్యం కాదు, మీరు ఎంతవరకు మీరున్న పరిస్థితుల్లో ఎంతవరకు మీరు అభివృద్ధి పొందుతున్నారు, అంటే ఎంతవరకు మన మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది, ఎంతవరకు మనకు సహకరిస్తాము మన అభివృద్ధి పొందటానికి ఆధ్యాత్మికంగా, అది చూసుకోవాలి. కానీ యానిమల్ బాడీలో ఉన్నామా, లేదా ఫిమేల్ బాడీలో ఉన్నామా, లేదా మేల్ బాడీలో ఉన్నామా, లేకపోతే ఏ క్యాస్ట్లో ఉన్నాం, ఏ రిలీజియన్లో ఉన్నాం, ఏ దేశంలో ఉన్నాం, ఏ మతంలో ఉన్నాం, ఇవన్నీ అప్రధానమైన విషయములు. మన అప్రధానమైన విషయాలకి ఎక్కువ ప్రాముఖ్యత చేస్తున్నాం, అసలు వస్తున్నాం వదిలేస్తాం. మన గురువులు అలాగే తయారు, మనం అలాగే తయారవుతున్నాం. మీరు గాఢ నిద్రలో చాలా సుఖంగా ఉన్నారు, మీరు సుఖంగా ఉన్నట్టు తిరిగిపోయినా జాగ్రత్త అవస్థలో వచ్చేవాడికి అలకల్లోనే అయిపోతాను మనస్సు. ఇంద్రియాలు అలకల్లో, మనస్సు అలకల్లో. మీకు మనస్సు చెప్పిన అలకల్లో అయిపోయింది అనుకోండి, కళ్ళు ఎరబడిపోతాయి, బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా మీకు తెలియదు. మనసు అలకల్లో అయిపోయినప్పుడు, ఈ మనసు అలకల్లో నేను ఎప్పుడు అవుతుందంటే మూలతలంపి దీనికి కారణం. ఆ గాఢ నిద్రలో జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పుడు, గాఢ నిద్రలో ఉన్న సుఖం జాగ్రత్త అవస్థలో ఎందుకు చేరిపోతాను మీకు? అక్కడ ఉన్న సుఖం ఎందుకు ఉండకూడదంటే, అక్కడ నీకు మూలతలం పడిగిపోయి ఉంది, జాగ్రత్త అవస్థలో మూలతలంపు వస్తుంది, వచ్చి విజృంభిస్తుంది. మీ రంగుతో నీ సెక్స్ తోటి తాదాత్యం పొందుతుంది, తాదాత్యం పొంది ఇతర తలంపులు అనేటికి అది ఆధారంగా ఉంటుంది. అంటే నీ దుఃఖానికి కారణం, నీ విషాదానికి కారణం, నీ పునర్జన్మకి కారణం ఏది కారణం అంటే, దేహము కాదు, ఆ చైతన్యము కాదు, దేహంతో ఏదైతే ఏ బుద్ధి అయితే తాదాత్యం పొందుతుందో అన్ని అరిష్టాలకి అన్ని కుచేష్టలకి ఆ దేహం దేహము కాదు, చైతన్యం కాదు, దేహంతో తాదాత్యం పొందే ఆ మొదటి తలం పొంది చూసావు, అదే సైతానం అయ్యా. నువ్వు పొరిగించుకోవాల్సింది, నువ్వు సాధన గురి పెట్టవలసింది దాని మీద. నేననే తలంపు నీకు తెలుస్తాను కదా, అది పరమాత్మతో తాదాత్యం పొందితే వాడికి ఆత్మజ్ఞానం అవుతాడు, దేహంతో తాదాత్యం పొందితే పామరుడు అవుతాడు. ఇంతే సార్, ఈ పుణ్యము పాపము తప్పు ఉప్పు పునర్జన్మ కారణాలు అన్ని మనసులు ఉన్నాయి. ఆ గతజ్ఞానంతో ఒకటే ఆనందము, ఒకటే శాంతి, సుఖమే సుఖం, శాంతే శాంతి, ఆనందమే ఆనందము, దాని పేరే ఆనందము, దాని పేరే సుఖం. ఏదో మనస్సుని గడప దాటితే అది ఎలా దాటగలవు? భగవాన్ చెప్పారు, దాని గురించి ఆలోచిస్తూ దాంట్లో నువ్వు బయటకు రాలేదు, దాని కూడా వెతుకోవద్దు. అది ఎక్కడ పడుతుందో పుట్టిన చోట మీరు ఉన్నుకోండి, ఇది నశిస్తున్నాను. మనస్సుకు నువ్వు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వద్దు, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని లేదు. అది ఎక్కడి నుంచి ఒక నుంచి వస్తుందో నువ్వు అక్కడ ఉండటం నేర్చుకో, దాని అంతా అదే అణిగిపోతుంది. అణిగిన మనస్సుకి ఆత్మజ్ఞానం వస్తున్నా కానీ విజృంభించే మనస్సుకి మటుకు ఆత్మజ్ఞానం కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అణిగిన మనస్సుకి అంతర్దృష్టి కలుగుతుంది. మనస్సు ఎక్కడైతే అడిగిందో వాడికి అంతర్దృష్టి కలుగుతుంది, అంతర్దృష్టి ఎప్పుడైతే కలిగిందో ఆ చైతన్య వేదికి దారి చూపిస్తుంది. అదే వేదికి అంతర్దృష్టే గైడ్ చేస్తూ వెళ్తుంది, ఆ పూర్తి వెళ్ళి గైడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు ఇదంతా మనం సాధించగలమా అనిపిస్తుంటుంది మనకి, ఇదంతా మనం సాధించగలమా అనిపిస్తుంది. భగవాను మాట చెప్పారు, నేను ఏదైతే పొందాలని మీరు అనుకుంటున్నారు, నూటికి నూరు పాలు స్పష్టంగా అది మీరు కూడా పొందగలరు. ఇందాక లంపలు కూడా తెలుగు నేస్తారో మాట్లాడుతూ మంచి మాట చెప్పారు, ఆయన ఎప్పుడు కామని నాకు దూరం అవ్వగలరు. కొంతమంది ఏదో అవతార పురుషులు యోగులని ఇంటర్వ్యూలని ఏదో సంవత్సరం ఎలా ఒకసారి దర్శనం ఇస్తాను, నానా పడవాలి ఎవరికి కనిపించవని ఒకసారి మాట్లాడతామని. ఎప్పుడు కూడా కామన్ కామన్ దానికంటే భేదంగా ఉన్నట్టు కానీ, వాడి అజ్ఞానం నేను నాకేదో జ్ఞానం ఉన్నట్టు కానీ, ఆయన జీవితంలో మీకు ఏ ఇన్సిడెంట్లోనే కనపడదు. ఆయన అరుణాచలం వచ్చిన రోజున ఆ రాళ్ళ మీద రాళ్ళ మీద కూర్చుని వర్షానికి తెలిసిపోయి ఎండకి ఏంది అప్పుడు ఎలా ఉన్నాడు? రాజకీయ నాయకులు, ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు, యాక్టర్స్, డాక్టర్స్, ప్లేయర్స్ వచ్చి దర్శనాలకు వచ్చారు, సోఫాలో కూర్చున్నప్పుడు ఎలా ఉన్నాడు? అప్పుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇదంతా ప్రకృతి. అప్పుడు ఆయన రాళ్ళ మీద కూర్చోవడం ప్రకృతి. ఇక రాష్ట్రపతులు, ప్రైమ్ మినిస్టర్లు, డాక్టర్స్, యాక్టర్స్ వచ్చి దర్శనానికి వచ్చి చూసి వెళ్ళడం కూడా ఇది కూడా అగ్ని ప్రకృతి, ఇది ప్రకృతి. అప్పుడు ఒకలా ఉంటే ఇప్పుడు ఎలా ఉంటే అది చైతన్య లక్షణం కాదు, మనస్సు యొక్క వికారం. ఇప్పుడు మనకి 10 రూపాయలు ఉన్నాయని కూడా అకౌంట్లో 100 రూపాయలు అకౌంట్కి వస్తేనే మనకు మారిపోతుంది మనసు. అకౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది అనుకోండి మనకు మనసు మారిపోతుంది. రామకృష్ణ పరమహంస గారు ఒక మాట చెప్పారు, ఇది చాలా మంచి మాట, ఆయన చెప్పింది చాలా స్టడీ చేసి చెప్పారు. మీరు రోజు 100 రూపాయలు చీర కట్టుకుంటున్నారనుకోండి, మీరు ఒక మళ్ళీ ఏదో బజార్లో 2000 రూపాయలు చీర కొనుక్కోండి, మీ రోజు 100 రూపాయలు మీరు 2000 రూపాయలు చీర కట్టుకోండి మీరు, అప్పుడు మీ భావాల్లో మీ తలంపుల్లో మార్పు వచ్చేస్తున్నాను చెప్పారు. అంటే ప్రకృతి అంత వేగంగా పనిచేస్తున్నాను. తినే ఆహారంలోనే మీరు మీరు కట్టుకునే బట్టల్లోనే మీరు మార్పు వస్తూ ఉంటుందనుకోండి, మనసులో కూడా మీకు మారిపోయాలి అంటే మీకు ఏదో గొప్పతనం ఉన్నట్టు ఏదో అనిపిస్తూ ఉంటుంది మీకు తెలియకుండా, అది కూడా ప్రకృతి గుణం. అంటే ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా ప్రకృతి గుణాలను జయించకుండా ప్రకృతిని దాటకుండా ఎవరు జ్ఞానాన్ని పొందలేదు. మీరు రాజీ వ్యవస్థ తెలివితేటలతో పొందుగా ఉండేది కాదు. అక్కడ పుస్తకం ఎక్కడో పుస్తకం చదివి ఏదో పిజిస్ట్రీలు పుచ్చుకున్నట్టు అలా జ్ఞానం లేదు బ్రహ్మ మనిషిగా. ప్రపంచం ఇంత గొప్ప తత్వవేత్తలు లేనటువంటి ఫిలాసఫర్స్ ఎప్పుడైనా భగవాన్ దగ్గరకు వచ్చి కూర్చుంటే మాట అలా తెలియ ఒక మాట బయటకు రాలేకపోయేదా? ఇంకేది మీరు ఎక్కడున్నారో ఆయనకు తెలుసు. మీరు మహా వస్తే బుద్ధి దాకా వచ్చారు. బుద్ధి కూడా ప్రకృతి లేదు, బుద్ధి ఆవరణ చైతన్యం. ఇంద్రియాలు మన చూపుని తెలివైన వాళ్ళు మెదవులు అందరూ కూడా మనం ఇప్పుడు మృదులు మనం మన దేహంతో తారాక్ష్యం పొందుతున్నాం. తెలియని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ప్రకృతిలో ఉంటారు, వాళ్ళు బుద్ధితో తారాక్ష్యం పొంది నేను తెలియని వాళ్ళు అనుకుంటారు, అది ప్రకృతి. మహామేధావులు అందరూ కూడా వాళ్ళు ప్రకృతిలో ఉన్నారు. అయితే వాళ్ళు వాళ్ళు ఇంటెలిజెన్స్తో తారాక్ష్యం పొందుతారు, మన ఏమో మన బాడీతో తారాక్ష్యం పొందుతున్నాం. అందుకని వాళ్ళు ప్రకృతిని దాటారు. అది ప్రకృతి గుణాలు దాటకుండా ఈ వికారాలను దాటకుండా ఎవరు చైతన్య స్థాయిని పొందలేదు. ఆ వికారాల్లోంచి విడుదల పొందటానికే తపస్సు. ఈ తపస్సు అయినంత మాత్రం చేత మీ హృదయంలో వస్తువు లేకుండా పోతుంది ఉంటుంది. అది తెలుసుకుంటే సుఖం, తెలియకపోతే దుఃఖం. తెలిస్తే జన్మ మరణ ప్రవాహం నుంచి బయటకు వస్తారు, లేదా సైకిల్లో కొట్టుకుపోతారు. ఎక్కడ కొట్టుకుపోతారో కొట్టుకుపోతారు. బంతి పైనుంచి కింద పడింది ఏమండి అని ఎంత దూరం తగ్గిపోతుందో చెప్పలేదు. ఒక మానవుడు పతనం అవటం ప్రారంభిస్తే ఎక్కడికి దాగుతాడో మనం చెప్పలేదు. ఆ పతనం ప్రారంభమైందనుకోండి, అది ఆ పతనం ఎక్కడ తీసుకెళ్తుందో మనం చెప్పలేదు. రమణ మహర్షి గారి జీవితంలో ఏది ప్లాన్ చేసుకోలేదు అసలు. రమణాసనం కట్టాలన్నప్పుడు ఆయన ఎప్పుడు అనుకోలేదు. నేను ఇక్కడ కూర్చుని నా చుట్టూ నాలుగు గోడలు అయిపోయారు, ఇటుకలు పెట్టారు, సిమెంట్ పెట్టారు, దీన్ని రమణాసనం అంటున్నారు అన్నాడు ఆయన. ఇలా నేను వచ్చి కూర్చున్నాను, నా చుట్టూ నాలుగు గోడలు కట్టారు, కట్టేది దీన్ని రమణాసనం పేరు పిలుస్తున్నారు అన్నాడు. ఈ నాలుగు గోడల మధ్యన ఉన్న వాళ్ళే కాదులే మన వారసులు. ఈ జ్ఞానానికి వరసలు సహృదయం ఉండాలి, సద్బుద్ధి ఉండాలి, సత్వగుణం ఉండాలి. కానీ ప్రపంచం ఉన్నవాడు ఎక్కడున్నా మన జ్ఞానానికి వరసుడివయ్యా అన్నాడు. ఈ నాలుగు గోడల మధ్యన కూర్చున్న వాళ్ళే మన వారసులు కాదు. సహృదయం ఉంటే, సద్బుద్ధి ఉంటే, సత్వగుణం ఉంటే వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, అది బ్రౌన్ మ్యాన్ అయినా, బ్లాక్ మ్యాన్ అయినా, వైట్ మ్యాన్ అయినా, ఎవరైనా కూడా జ్ఞానం మన జ్ఞానానికి వారసుడివ్వాలి. దేహాభిమానం ఎప్పుడైతే తగ్గిందో, ఆ దేహబుద్ధి ఎప్పుడైతే పరచబడిందో, అప్పుడు ఈశ్వరుడు మీ దేహాన్ని స్వాధీనం చేసుకుంటాడు. అది మీకు అనుగుణం తెలుస్తుంది. ఆయన దేహ ప్రారంభాన్ని అనుసరించి ఆయన అరుణాచలం రావాల్సి వచ్చింది. టీచింగ్ కోసం పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడు తీసుకొచ్చారు అరుణాచలం. అరుణాచలం ఆ పేరు చెవిని పడటం తోటి ఆయనకి ఆ పూర్వజన్మ స్మృతి గుర్తుకొచ్చింది. ఆయన అరుణాచలం వచ్చాడు. వచ్చి నాకు భక్తిని ప్రసాదించు, జ్ఞానాన్ని ప్రసాదించు, వైరాగ్యమును ప్రసాదించు అరుణాచలేశ్వరని ఏం అడగలేదు. అసలు అడగటానికి ఏం లేదు, ఏం అడగలేకపోడు. అరుణాచలం వచ్చాడు. వచ్చి ఆ దేవాలయంలోకి వెళ్ళాడు, ఈశ్వరు దర్శనం చేసుకున్నాడు. చేసుకుని ఒకే మాట అన్నాడు, నువ్వు రమ్మంటే నేను వచ్చానన్నాడు. నాయంతటి నేను రావాలి ఇక్కడికి. నీ పిలుపుని అనుసరించి నువ్వు కేక వేస్తా, కేక విని నేను వచ్చాను. నీ పిలుపుని అనుసరించి, నీ ఆహ్వానాన్ని అనుసరించి నేను వచ్చానని చెప్పాడు. కానీ నాయంతటి నేను వచ్చానని చెప్పలేదు. అంటే ఆ రోజు నుంచి ఆయన కంపెనీ టెస్ట్ సరంగ ఏమీ అక్కర్లేదు. మనందరికీ దుఃఖం రావడానికి కారణం ఒకటే, మన బరువు మనం మోస్తూ ఉంటాం. జ్ఞాని బరువు ఈశ్వరుడు మోస్తూ ఉంటాడు. అంచేదాన్ని సుఖంగా ఉంటాడు, మనం దుఃఖంగా ఉంటాయి. ఎందుకంటే పెద్ద సూత్రాలు అక్కర్లేదు దీనికి. గ్రామ సూత్రాలుగా పెద్ద సూత్రం సింపుల్గా మనకి సింపుల్గా అర్థం చేసుకుంటే మీకు తెలుస్తుంది. చిన్న చిన్న మాటలు మీరు పెద్ద కష్టపడి ఏం అక్కర్లేదు, చిన్నగా అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు మనందరం ఏదో పెద్ద భారం మోసేస్తున్నట్టు అనిపిస్తుంది, దుఃఖపడిపోతూ ఉంటాం. ఇదంతా సృష్టిని అంతా నేనే మోసేస్తున్నాం అనుకుంటాం, అది దుఃఖానికి కారణం. మీరు చచ్చిపోతే మీ సంతానం అందరూ ఏమైపోతారు అనుకోండి. మీ సంతానం మీరు చచ్చిపోతారు ఇంకా సుఖంగా ఉంటారు, బాగుంటారు, పైకి వస్తారు. మీరేమనుకుంటారంటే కొంతమంది తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోతే ఆ పిల్లలు ఆయన సుప్రీంకోర్టు జడ్జిలు అయిన ఉన్నారు, ముఖ్యమంత్రులు అయిన ఉన్నాడు, ఎక్కడో మేనమామని ఇంటి కడిపోయింది. మనం ఏమనుకుంటారంటే వీళ్ళందరూ ఏమైపోతారో ఇంకా సూర్యుడు కూడా ఓదించలేమనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, మనం చచ్చిపోతారు. సూర్యుడు మాట అటువంటి మీరు 100 ఎకరాలు సంపాదించి మీకు గుటములు ఇస్తే 4 రోజులు మర్చిపోతారు మిమ్మల్ని అందరూ. కానీ మీరు ఏమనుకుంటారంటే సూర్యుడు కూడా ఉపయోగించడమో మనం చచ్చిపోతారు. అదే మీ అహంభావం గుర్తు, మీ దేహాభిమానాన్ని గుర్తు. అయితే మనం ఏంటి ప్రతిదీ మన బరువు మనం మోస్తాం ఈ తలంపు రూపంలో. అయితే జ్ఞాని మనలాగా ఉంటాడు. జ్ఞాని అజ్ఞాని తేడా ఏమిటంటే జ్ఞాని తన బరువు అంతా కూడా ఈశ్వరుని చేస్తాడు. ఏం చెప్పారు అక్కడ శరణాగతి ఉంది. అజ్ఞానికి శరణాగతి ఉండదు. అంటే తన బరువు తానే మోసుకుని దుఃఖపడతా అంటాడు. సో బ్రంగా వాడు బరువు అంతా ఈశ్వరుడు వేసి వేసి జ్ఞాని హాయిగా ఉంటాడు. అంతే తేడా, అంతకంటే తేడా లేదు. వాడు సుఖానికి మన దుఃఖానికి కారణం అవుతుంది. అంటే మన కర్తృత్వం ఏ పని చేసి ఇది నేను చేశాను ఇది నా వల్ల అవుతుంది ఇదంతా అనుకుంటాను ఈ వల్ల ఏమీ అవ్వదు. అదే భగవాన్ చెప్పారు, నీకు సంకల్పం ఉంటుంది ఈశ్వరుడికి సంకల్పం ఉంటుంది. ఆ ఈశ్వర సంకల్పం నీ సంకల్పం కలిసినప్పుడు ఆ ఈశ్వర సంకల్పం నెరవేరుతుంది. నీ సంకల్పం ఈశ్వరుడు సంకల్పం కలవదనుకో అప్పుడు ఈశ్వరుడు సంకల్పం నెరవేరుతుంది. పని అయినా ఈశ్వర సంకల్పం అవ్వకపోయి ఈశ్వర సంకల్పమే. అయితే నీ సంకల్పం ఆయన సంకల్పం కలిసినప్పుడు కూడా నెరవేరేది ఆయన సంకల్పమే. కానీ నా ప్రయత్నం వల్ల, నా తెలివి వల్ల, నా బుద్ధి వల్ల, నా ఎఫర్ట్ వల్ల ఇది నేను చేశాను అనుకుంటావు. కానీ అప్పుడు కూడా జరిగే ఈశ్వర సంకల్పం అన్నది నీకు తెలియటం లేదు. ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రారంభం అనుసరించి ఆడిస్తారు. జరగవలసినవి జరిగే తీరు, జరుగు రానివి ఎవరు ఎంత ప్రయత్నం చేసినా జరిగినవి జరుగులు. అయితే ఈ మాట నేను చెప్తున్నాను, మీరు చెప్తున్నారు, బ్రహ్మాచార్యుడు కూడా చెప్తున్నాడు. అయితే తేడా ఏమి లేదు. ఆయన చెప్పి మాట ఆయనకు అనుభవం ఉంది, మనం చెప్పి మాట మనకు అనుభవం లేదు అని చెప్పి మనకేమో ఇది ఉపకారం చేస్తుంది. కృష్ణుడు చెప్పిన మాటని మనం చెప్పచ్చు, కానీ ఏ మాట అయితే ఆయన చెబుతున్నాడో ఆయనకు అనుభవంలో ఉంది. మనం ఆ మాటలు చెబుతున్నాం కానీ అనుభవం లేదు. అనుభవం లేదంటే చెప్తాం ఉపదేశంలో. స్పీకర్ మాట్లాడటానికి తెలిసిపోతా ఉంటాం వాడు ఎంతవరకు వాడు చెప్తున్నా. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నాడు అనుకోండి స్పీకరు, లేదా ఒక రచన ఒక రైటర్ ఉన్నాడు అనుకోండి, రచన చేస్తున్నాడు అనుకోండి, ఉపదేశం ఏంటంటే అర్థం ఏంటంటే ఆ చెప్పేవాడు మాట రాసేవాడు మాట మీ హృదయంలో ప్రవేశించాలి. ఆ మాట మీకు ఉపయోగపడాలి. అది మీరు ఇంటికి వెళ్ళిన ఆ మాట మిమ్మల్ని వెంటాడాలి. మీలో పరివర్తన తీసుకురావాలి. వాడు ఉపదేశకుడు, మాట్లాడేవాళ్ళు మేమందరం ఉపదేశకులం కాదు. ప్రతి స్పీకరు ప్రతి రైతరు మీరు ఉపదేశకులు కాదు. మీరు ఇప్పుడు రమణ మహర్షి ఎక్కడైనా ఉపన్యాసాలు చెప్పాడా? చెప్పలేదు. కొన్ని పెద్ద పెద్ద గ్రంథాలు రాశాడా? చెప్పలేదు. ఏదో ఒక మాట చెప్పాడు అక్కడ సందర్భాన్ని బట్టి. ఆ మాటకి ఎన్నో వేల మందికి లక్షల మందికి వాళ్ళ జీవితంలో మార్పు తీసుకొచ్చింది. అది ఉపదేశం. ఈ వాడికాయలు అందరూ ఉపదేశకులు కాదు. దక్షిణాంధ్ర ఏం చేశాడు? మాట్లాడలేదు, రాతలేదు, మాట్లాడలేదు, రాతలేదు. ఇప్పటికే అలా మౌనంగా కూర్చోవడం అనేక మందికి మార్పు తీసుకురాడు. అంటే సైలెన్స్ అంటే నోరు మూసి కూర్చోవడం సైలెన్స్ కాదు. మనో మూలంలో ఉండగలిగితే నీలోంచి ఒక సైలెన్స్ ప్రారంభమవుతుంది. ఆ సైలెన్స్ ఎక్కడ నీ మీద పనిచేస్తుంది, నీ పరిసరాల మీద పనిచేస్తుంది, దేశం మీద పనిచేస్తుంది, ప్రపంచంలో పనిచేస్తుంది. అనేక మంది జీవకోటలో పరివర్తన తీసుకొస్తున్నారు సైలెన్స్. కేవలం నీకే పరిమితం అయిపోదు, నీకే పరిమితం అయిపోదు. అంటే కొండ మీద పెట్టిన జీపం ఎంత దూరం కనిపిస్తుందో ఒక్కసారి నీకు ఆ గ్లింసెస్, నీ హృదయంలో ఉన్న ట్రూత్కి సంబంధించిన గ్లింసెస్ నీకు కనుక అది ఆ గ్లింసెస్ కనుక నువ్వు పొందితే కనీసం డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కొంచెం నీకు చూశాయిగా నా వస్తువు యొక్క దారి నీకు తెలిస్తే నీ ద్వారా మనవ కోటికి కొన్ని లక్షలాది మందికి హ్యూమన్ బీయింగ్స్ కానీ ఏదో మొత్తం నా జీవకోటికి సహకరిస్తాం. అంటే రచయితలందరూ ఉపదేశకులు కాదు, ఉపన్యాసాలు చెప్పేవాళ్ళందరూ ఉపదేశకులు కాదు. ఆ మాట చెప్పేవాడు మాట ఎంతవరకు మీ మీద పనిచేస్తుంది, ఎంతవరకు మీ జీవితంలో పరివర్తన తీసుకొస్తుంది, ఎంతవరకు మిమ్మల్ని రైట్ డైరెక్షన్ లో నడిపించగలుగుతుంది? ఇతరులు చెప్పకుండా అవసరం లేకుండా ఎంతవరకు నీ హృదయాన్ని పరివర్తన తీసుకొచ్చి నీ మనస్సును విశాలం చేస్తుంది? ఆ మాట యొక్క ప్రభావం ఎంత వేగంగా మనలో పనిచేస్తుంది? ఆ చూపు ప్రభావం కానీ, ఆ టచ్ ప్రభావం కానీ, లేదా స్పర్శ ప్రభావం కానీ, లేదా ఆ సైలెన్స్ యొక్క ప్రభావం కానీ మన జీవితాల్లో ఎంతవరకు పరివర్తన తీసుకొస్తుంది అది ముఖ్యం. కానీ నీకు బయట 10 రూపాయలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన ఎవరో విజయవాడలో ఒకటి 70 కోట్ల రూపాయలు లాటరీ వచ్చింది. అది దేహ ప్రారంభాన్ని బట్టి జరిగిపోతూ ఉంటుంది. దేహ ప్రారంభాన్ని బట్టి అది జరిగిపోతూ ఉంటుంది. అయితే అది అయినా ప్రమాణాలు. నువ్వు దారిద్ర్యం అనుభవించినా అది స్వప్నమే. నీకు 10 కోట్లు ఉన్నా అది స్వప్నమే. ఉంటే ఉండదు. ఆ మరణానుభవం ద్వారా ఆయనకి దేహాభిమానం పోయింది, అమృతానుభవం కలిగింది, అమృత స్థితి కలిగింది. ఇది కొన్ని క్షణాల కాలంలో జరిగిపోయింది. అంటే ఆయన ఏమన్నారంటే, కొంతమంది మీరు మాటలు తేలిగ్గా చెబుతున్నారు, మేము చాలా కష్టాలు పడుతున్నాం, ధ్యానం చేస్తున్నాం, జపం చేస్తున్నాం, ఉపవాసాలు చేస్తున్నాం, ఏమి లేకుండా పొందవలసింది ఏదో మీరు పొందారంటే మాటలు మీకు తేలిగ్గా చెబుతున్నారు. అంటే ఒక భగవాన్ చెప్పారు, ఏదైతే మీరు ఇప్పుడు కష్టం అనుకుంటున్నారో, ఏదైతే ఎఫర్ట్ అనుకుంటున్నారో, ఏదైతే శ్రమ అనుకుంటున్నారో, నేను పూర్వజన్మలో చేసి ఉండొచ్చు కదా అన్నారు. మీరు కష్టం కష్టం ఏదైతే అనుకుంటున్నారో అది నేను పూర్వజన్మలో అనుభవించి ఉండొచ్చు కదా. పూర్వజన్మలో ఆ కష్టం, ఆ తపస్సు, లేదా సాధనం అది చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఏదైతే మీరు కష్టం అనుకుంటున్నారో నాకు పూర్వజన్మలో అయిపోయి ఉండొచ్చు కదా అన్నారు. అంతేకాని నేను పైనుంచి కిందకు వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పడ్డానని ఇప్పుడు చెప్పలేదా. శరీరం వయస్సు ముఖ్యం కాదు. ఆయన శరీరానికి అసలు ప్రాముఖ్యత ఇవ్వలేదు. శరీరం ఉన్నా, శరీరం లేకపోయినా ఈ చావుతోడు సంబంధం లేకుండా ఉన్న విషయం ఆయనకు అనిపోయింది. జ్ఞాన శరీరం ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, శరీరం లేకపోయినా అలాగే ఉంటాడు. అయితే జ్ఞానంతో మనకున్న ఆనందంతో ఆయన శరీరానికి పరిమితమై ఉండదు. జ్ఞానంతో మనకున్న అనుబంధం ఆయన శరీరానికి పరిమితమై ఉండదు. మీ శరీరం మరణించడానికి సిద్ధంగా ఉంది, మీ ఎక్కడో దూరాన్ని చూచాం. మరి మీ శరీరం మరణిస్తే మీకు మాకు సంబంధం తీగిపోతుందా అని భగవాన్ అడిగితే భగవాన్ ఒక మాట అన్నారు, పూర్వజన్మల్లో మనం ఏం సంబంధం లేకుండా ఇక్కడ కలుసుకున్నామో ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా. అయితే మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారో అన్నారు. అంటే అప్పుడు చక్కటి మాట చెప్పాడండి, ఈ పుస్తకాలు చదివి చెప్పిన మాటలు కాదు, ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ కాదు, చిలక పలుకులు కాదు. ఆయన చక్కటి మాట అన్నాడు, ప్రేమించడం అప్పుడు దేహం ఉన్నప్పుడు కూడా దేహం మిమ్మల్ని ప్రేమిస్తానంట. ఇప్పుడు దేహం ఉంది, ఈ దేహం మిమ్మల్ని ప్రేమిస్తానంట. ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తామో దానికి చావు లేదు. దేహం ఉన్నప్పుడు కూడా దేహం కాదు మిమ్మల్ని ప్రేమిస్తానంట. మిమ్మల్ని అనుగ్రహించేది దేహం కాదు. చైతన్యంలోంచి అనుగ్రహం వస్తున్నా కానీ జడంలోంచి అనుగ్రహం రాదు. ఈ శరీరం ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రేమించేది శరీరం కాదు. ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో, ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుందో దానికి చావు లేదు. అంటే మనం శరీరం మరణించినప్పుడు బంధువులతోటి, పరిసరాలతోటి, స్నేహితులతోటి సంబంధం తెగిపోవచ్చు, కానీ గురువుతోటి సంబంధం తెగదు. ఒకసారి గురువు అనుగ్రహానికి గురైతే 4 జన్మలు వెనకవచ్చు, ముందవచ్చు, వాడు తప్పనిసరిగా తరించి తీరుతాడు. ఎవరైనా భగవానికి అపచారం చేస్తే, భగవాన్ని ఎవరైనా పరిశువాక్యాలు మాట్లాడితే భగవాన్ మీద, మళ్ళీ వాళ్ళు పశ్చాత్తాపడి భగవాన్ దగ్గరికి వచ్చి మీ పరిశువాక్యాలు మేము మాట్లాడడం మీరు మనసులో పెట్టుకోకండి అని వాడికి మనం కూడా అలాగే అంటాం. మీరు మనసులో పెట్టుకోకండి అని భగవాన్ అన్నట్ట మనసు ఉంటే పెట్టుకోకుండా ఎలా ఉంటామన్నాడు. ఎంత ఆధిక్య చూడండి, ఎంత అందమైన వాక్యాలు చూడండి. మీకు ఉపనిషత్తులు ఏంటి అందాలో కాంపం. మీరు మనసులే పెట్టుకోవద్దు అంటున్నారు నన్ను, మనసు ఉంటే పెట్టుకోకుండా ఉంటాను, పెట్టుకుంటాను. అది లేదు కాబట్టి ఇంకెక్కడ పెట్టుకుంటానంట. మీరు నన్ను మనసు పెట్టుకోవద్దన్నారు, ఉంటే తప్పనిసరిగా పెట్టుకుంటాను. మనసు లేదు కాబట్టి ఇంకా పెట్టుకోవడానికి ఏమి లేదు. అది ప్రత్యేకంగా ఎలా అడగక్కర్లేదు. ఒకటి పెట్టుకోమన్నా పెట్టుకోవడానికి మనసు లేదు. పెట్టుకోవద్దని చెప్పినా, మీరు పెట్టుకోమని చెప్పినా ఇక్కడ మనసు లేదు కాబట్టి పెట్టుకోవడానికి ఇంకా అవకాశం లేదు. మనసు ఉందనుకోండి, మీరు మనసులో పెట్టుకోవద్దు, మనసులో పెట్టుకోవద్దని మీరు చెప్పినా నేను పెట్టుకుంటాను మనసులో. మనసు లేనప్పుడు పెట్టుకునే సమస్య లేదు. ఇంకా ఆ ప్రతి మాటలోనే విజ్ఞానం ఉంటుంది. ప్రతి మాటలోనే విజ్ఞానం తొలగిసలాడుతూ ఉంటుంది. అలా వారితో సాంగత్యం మంచిది, ఎవరితో నాతో అంటాం అయ్యాడు. ఎవరికి ఎవరికైనా సరే ఎవరికైతే రియలైజేషన్ ఎవరికి వచ్చిందో ఆ లోపల డివినిటీతో ఎవరికైతే టచ్ ఉందో, లోపల డివినిటీ ఉంది కదా, దాంతో ఎవరికైతే టచ్ ఉందో, డైరెక్ట్గా ఎవరికైతే దాంతో కాంటాక్ట్ ఉందో, అది ఎవరైనా అవచ్చు, వాళ్ళతో సాంగత్యం మంచి. అది ఏం మాట్లాడినా ఇంటర్సనల్గా మాట్లాడతారు. నీ వల్ల మాకు ఈ సహాయం జరిగిందని ఎవరైనా అంటారనుకోండి ఆయన దగ్గర, నువ్వు అక్కడ ఉన్నావని నీకు సహాయం చేయాలని అనుకున్నవాడు ఇక్కడ ఉన్నాడు ఏంటని వాడు, వాళ్ళతో సాంగత్యం మంచిది, వాళ్ళు మౌనంగానే పని చేస్తారు. ఏది పని చేసినా మౌనంగానే పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆడంబరం అక్కర్లేదు, అహంభావం అక్కర్లేదు, ప్రతి మౌనంగానే చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అంత సైలెన్స్గా జరిగిపోతాం. ఏ శక్తి అయితే, ఏ మహాశక్తి అయితే, ఏ ఎనర్జీ అయితే, ఏ యూనివర్సల్ ఎనర్జీ అయితే ఈ సృష్టిని అంతా కూడా నడుపుతాం, ఈ సృష్టికి ఆధారంగా ఏ ఎనర్జీ అయితే దాని కనుక మనం సరెండర్ అయితే మన పని కూడా, మన ఎఫర్ట్ లేకుండా, మన తలంపు లేకుండా పని పూర్తి అయిపోతుంది. ఏ శక్తి అయితే యూనివర్సల్ని నడుపుతుందో, ఏ భగవంతుడు అయితే యూనివర్సల్ని నడుపుతున్నాడో వాడికి శక్తి ఉంది కానీ నీ తలంపుకు శక్తి లేదు. నీ తలంపుకే కనుక శక్తి ఉంటే నీకు నీకున్న సంకల్పాలను నెరవేరాలి. శక్తి జీవుడు కాదు, శక్తి ఈశ్వరుడు. మౌనం అన్నిటికంటే శక్తివంతమైనది. అంటే మౌనం అంటే ఎక్కడ ఉంది, మౌనం అంటే నోటికి తారమైన మౌనం కాదు, అంటే మనో మూలంలో మనస్సు ఏ మూలంలో చూపిస్తుందో అక్కడ ఉండగలిగితే అక్కడి నుంచి నీరు సైలెన్స్ ప్రారంభం. దక్షిణామూర్తి సైలెన్స్ అంటే అది ఏంటంటే మనస్సు అక్కడ మనస్సుకు పరిమితం కాదు, మనస్సు ఎక్కడైతే ఉదయిస్తుందో ఆ ఉదయించిన చోట కనుక అక్కడ ఉండగలిగితే వాడి శక్తి తరంగాలు, కాంతి తరంగాలు, జ్ఞాని తరంగాలు వచ్చి నీ మీద పనిచేస్తాయి. మన అందరం ఎక్కడ ఉన్నాము, జ్ఞాని అక్కడ ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు, మనం హృదయంలో ఉన్నాం. అయితే అది తెలుస్తుంది, మనం తెలుస్తుండదు. అంటే ఆయన వైపుని ఎక్కడో చెప్పుకుంటారు, ఎప్పుడు ఏ విషయానికైనా చెల్లించలేదు. దానికి కారణం చెప్పండి, ఆయన మనలాంటి వాడు కదా, మనలాగే కనిపిస్తున్నాడు, ఎక్కడ చేపడం కాదు, ఎక్కడ చెల్లించలేదు. దానికి కారణం ఏంటి, శరణాగతి. దానికి కారణం ఏంటి, శరణాగతి. శరణాగతి మీరు ఎంతవరకు పొందారో అంతవరకు మీ భారాన్ని ఈశ్వరుడు తీసుకుంటాడు, మీ బరువు ఈశ్వరుడు మోస్తాడు. మీ దేహం ఎక్కడ ఉన్నా జ్ఞానితోటి మానసిక అనుభవం సరిపోతుంది, లేకపోతే ఒక మేనిఫెస్టెడ్ గాడితోటి నేను మానసిక అనుభవంలోనే సరిపోతుంది. మానసిక అనుభవంతోనే మన మనస్సు పవిత్రం అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ఏదైనా ఇల్లు కట్టుకోవటానికి ఇటుకులు, సిమెంటు, ఇసుక ఇవన్నీ ఏ విధంగా అయితే అవసరమో, నీ మనసుకు తోకను పెరిగి హృదయాత్మకంగా ప్రయాణం చేయడానికి ఏకాగ్రత ఉండాలి, నీకు పవిత్రత ఉండాలి, గ్రహించత ఉండాలి, ఇముడ్చుకునే శక్తి ఉంటుంది. మహాత్మా గాంధీ ఒక మాట చెప్పాడు, నేను దేశానికి సేవ చేస్తున్నానంటే దానికి కారణం ఏంటంటే నేను ప్యూరిఫై అవ్వడం కోసం చేస్తున్నానని చెప్పాడు. అది కరెక్ట్. అంటే సర్వీస్ చేయటం అనేది నాకు ప్యూరిటీకి ఉపయోగపడుతుంది కాబట్టి చేస్తున్నాను, కానీ ఈ భౌతికమైన ప్రయోజనం అప్రధానం. దేశానికి స్వాతంత్రం వచ్చిందా లేదా అనేది అప్రధానం, వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. అంటే నీవు పనిచేసే పరిధి పెరిగకూడదు, నువ్వు బుద్ధిమంతులు అవుతావు, పవిత్రులు అవుతావు. మనం కూడా పని చేస్తున్నాం, ఇంటికే పరిమితం, ఇంట్లో నలుగురు ఉంటారు, అక్కడికే పరిమితం. నీ పని చేసే పరిధి పెరుగుతాయి అనుకో, నువ్వు పవిత్రత పెరుగుతుంది, నువ్వు బుద్ధిమంతులు అవుతావు, నీకు ఉదయం యొక్క లోపలు పెరుగుతాయి. ఇది తీసుకెళ్ళి తీసుకెళ్ళి నీకు బ్రహ్మజ్ఞానం కలగజేస్తుంది. అది ఏమి లేదు. మీ ఇంట్లో ఏదైనా కష్టకాలు వస్తే మీరు ఎలా బాధపడతారు, అలాగే ఎవరైతే దేశం గురించి బాధపడ్డాడో వాడిని మహాత్ముడు అని పిలుస్తాము. అంటే ఏం చేశారు, ఆ పరిధి పెరిగింది. అక్కడ పరిధి పెరిగే కొద్దీ నీకు పరిచర్త పెరుగుతూ ఉంటాడు. మీ గురించి మీరు తక్కువ ఆలోచించుకుంటే దేవుడు మీ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. మీ గురించి మీరు ఎక్కువ ఆలోచించుకుంటారంటే దేవుడు మీ గురించి తక్కువ ఆలోచిస్తాడు. అంటే మౌనం విరామంలోనే సంభాషణ, మౌనం కూడా మాట్లాడు, మాటల్లో మౌనములు అనేది ప్రధానం కాదు. ఒక మాట వల్ల మీ మనసులో మార్పు రాలేదనుకోండి, గురువు యొక్క మౌనం వల్ల మీ మనసులో మార్పు వస్తుంది అనుకోండి. ఇక్కడ మాట కంటే మాట కంటే మౌనం ముఖ్యం. ఇది ఇక్కడ భగవాన్ చెప్తుంది.
అయితే జ్ఞానం మాటకి మన మాటకి తేడా ఉంది. అదే అది ఎలా వస్తుందంటే అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ లవ్ వస్తుంది ఆ మాట.
రంగనాటి గారు భగవాన్ మాటలు ఎక్కడ లేవో అక్కడ నువ్వు ఉన్నావు కదా, మనం నాతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అప్పుడు ఈ మాట చెప్పారు, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెర్సీ. అందుకంటే నీతో నాకు పనే ఉంది, పని ఉంది మాట్లాడుతున్నాను కాదు. కృష్ణుడు కూడా గీతలో చెప్పాడు, ఈ లోకంలో నేను సంపాదించవలసింది, ఈ సృష్టిలో సంపాదించవలసిన వస్తువు ఏమీ లేదు, కానీ నేను పని చేస్తున్నాను. విశ్వరుడు విశ్వరుడు చెప్పిన మాటలు, ఈ సృష్టిలో నేను ప్రత్యేకంగా పని చేసి సంపాదించవలసినంత ఏమి లేదు, కానీ పని చేస్తున్నాను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, అక్కడ శ్రీకృష్ణుడు పని చేసి సంపాదించేది కూడా లేదు అనే కాలగ్రంభంలో అది కూడా పోతుంది, అది కూడా స్వప్న సమానమే. అయితే శ్రీకృష్ణుడు చేసిన పని తెలియదు, ఆ జీవుడిని ఎంతవరకు ఎవరు చేయాలి అది చూసుకున్నాడు. కనుక బాహ్యంగా సంపాదించడం సంపాదించకపోవడం కాదు, సంపాదించడం సంపాదించకపోవడం కాదు, అది కూడా ప్రకృతి. అయితే పని విడిచిపెట్టకూడదు. అదే రామకృష్ణుడు చెప్తా ఉన్నాడు, పని మిమ్మల్ని విడిచిపెట్టాలి కానీ పని మీరు విడిచిపెట్టకూడదు. కానీ బలవంతాన్ని మీరు ఆ పని విడిచిపెట్టేస్తే వచ్చే జన్మలో మీకు అదే సిద్ధం అవుతుంది. పని కూడా ఒక ట్రైనింగ్ అంటారు. మనం పని చేసేటప్పుడు మన బలహీనతలు ఏంటో మనకు తెలిస్తే కానీ స్వామర్థనం కొనవాడు వాడు బలహీనతలు ఏంటో వాడికి తెలియదు. నీకు మౌనంగా ఉన్నప్పుడు, నీకు జ్ఞానం కలిగినప్పుడు, అంటే ఆత్మానుభవం నీకు కలిగినప్పుడు, ఆత్మవైభవం దాని స్పర్శ నీకు తగిలినప్పుడు, లోపల ఉన్న వస్తువు తాలూక కాంతి నీకు నీకు నీ పట్ల నీ వైపు ప్రసరిస్తున్నప్పుడు, ప్రవహిస్తున్నప్పుడు, నీకు మొత్తం ఈ భూమిని అంతా కూడా, ఈ పరిసరాన్ని, ఈ సృష్టిని, ఈ లోకాన్ని అంతా కూడా నీకు కౌగులించుకోవాలనిపిస్తుంది. అది జ్ఞానం యొక్క ఈ ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధిలోకి రావాలంటే ఒక క్షణంలో లేని ఆత్మవిశ్వాసం ఉండాలి, అచించలేని ఆత్మవిశ్వాసం ఉండాలి. చూడండి, అటువంటి పూర్తయిన ఆత్మవిశ్వాసం ఉన్నాడు కానీ ఆత్మ దర్శనం కాదు. అసలు వస్తువు ఒకటి ఉన్నది అనేటువంటి దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం, మరి అక్కడ ఎవరైనా ఆ చలనం లేనటువంటి ఆ సంకల్పం కనుకుంటే వస్తువు తప్పనిసరిగా ఎరుకులోకి వస్తుంది. ఏమి లేదు జ్ఞాన మార్గం, జ్ఞాన మార్గం అంటే ఏమి లేదు, లోపల ఉన్న వస్తువుని గాఢ నిద్రలో నీకు ఆ వస్తువు ఉంది, ఆ వస్తువుని ఆ జాగ్రత్త వస్తువులో నువ్వు ఎరుగుతోటి దాన్ని పొందాలి, అది జ్ఞాన మార్గం. ఆ చైతన్యం ఉందో లేదో, భగవంతుడు ఉన్నాడో లేదో అది వదిలిపెట్టేయండి. ఈ మూడు అనుభవిస్తున్నాం, జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి, ఈ మూడు అసత్యాలని చెప్పారు భగవాన్. జగత్తు జీవుడు ఈశ్వరుడు అని మనోకరిత ఇంకా నువ్వు గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చాక దేవుడు గొడవ, జగత్తు గొడవ, నీ సంకల్పాలు గొడవ, మనస్సు గొడవ వస్తుంది. మనస్సు అణిగిపోయినప్పుడు అన్ని అణిగిపోతున్నాయి, మనస్సు ఉదయించిన తర్వాత ఇవన్నీ వస్తున్నాయి. అంటే మనస్సు ఎంత నిజము, ఈ పూర్వజన్మలు, ఈ పునర్జన్మలు, ఈ దేహాలు, ఈ లోకాలు, ఈ స్వర్గలోకాలు, నరకలోకాలు మొత్తం అన్ని కూడా నీ మనస్సు ఎంత నిజము అంతే నిజము. అంటే నేననే తలంపు ఉంటే అంతా ఉంది, అది లేకపోతే నేను అనే తలంపు వస్తాను కదా, అది ఉంటే అన్నీ ఉన్నాయి. పూర్వజన్మలు ఉన్నాయి, భవిష్యత్తులో వచ్చే జన్మలు కూడా ఉన్నాయి. పుణ్యం ఉంది, పాపం ఉంది, స్వర్గం ఉంది, నరకం ఉంది, దేవుడు ఉన్నాడు, నువ్వు ఉన్నావు, అన్నీ ఉన్నాయి. అది లేకపోతే ఏది లేదు. అంటే మొత్తం ఖగోళం అంతా కూడా ఆ నేను అనే మొదటి తలంపు మీద ఆధారపడదు. అది అనిపోతే ఏది లేదు. ఏదంటే మూల తలంపు యొక్క మూలంలోనే ఈశ్వరుడు ఉన్నాడు, మూల తలంపు యొక్క మూలంలోనే ఈశ్వరుడు ఉన్నాడు. చైతన్యం అక్కడ ఉంది, బ్రహ్మం అక్కడ ఉంది. ఎప్పుడైతే దాని స్పర్శ నీకు తగిలిందో అంతటా ఉన్నది ఇదే అని, ఇదే అంతటా ఉన్నదని, దానికి దీనికి భేదం లేదన్న సంగతి నీకు అనుభవిక వైద్యం వచ్చింది. నిప్పు దగ్గరికి బాగా దగ్గరికి వెళ్ళిపోక్కర్లేదు, కొంచెం దూరంగా ఉన్నా వేడి తగులుతూ ఉంటుంది మనకి. కొంచెం రవ్వంత ముళ్ళంత చింతాకంత నీ మనస్సును అంతర్దృష్టి కలగజేస్తే అది ఉందో లేదో నీకు కొంత స్పర్శ మాత్రంగా తెలుస్తూ ఉంటుంది. బయటకు నీకు బోధిస్తాడు, బయట గురువు నీకు బోధిస్తాడు, మనస్సును లోపలికి చెప్పడానికి చూస్తాడు, కానీ నిజమైన గురువు నీ హృదయంగానే ఉన్నాడు. ఆ నిజమైన గురువు ఏం చేస్తాడు, నీ మనస్సు కనుక ఎప్పుడైతే అంతర్దృష్టి కలిగిందో ఈ మనస్సును వాడు లాక్కుని ఆ మనోనాశనం అక్కడ చేసి నిన్ను వదిలేదు కానీ నీకు గాలి పొదిలేదు అన్న స్వరూపాన్ని ఇస్తాడు. అదే మోక్షం, అదే శాంతి, అదే నిర్వాణం, అదే స్వర్గరాజ్యం. అయితే నీ బలహీనతలంటే నీకు తెలియాలి. నువ్వు ఎదుటి చోట వస్తువుని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయగలగాలి. నీ ప్రయత్నం చేయటానికి కూడా ఈశ్వరు అనుగ్రహం ఉండాలి.
ఈశ్వర అనుగ్రహం ఎవరికి ఉంటుంది? పూర్వజన్మలో ఎంతో కొంత మనం పుణ్యకర్మని ఆచరించుంటే ఈశ్వర అనుగ్రహం పాత్రలు అవుతుంది. ఇది చాలామంది కష్టమేమో ఇది రాదేమో అనుకుంటారు, అందరికీ వచ్చేస్తుంది. అయితే మనం ఆర్టిఫిషియల్ లైఫ్ లేక ఉండాలి, కామన్గా ఉండాలి, జనరల్గా ఉంటే సరిపోతుంది మనం. అంటే మనం ఏదైనా మాట్లాడుతున్నాం అనుకున్న అవసరం ఏంటంటే మాట్లాడటం, ఆంభావం దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకోవడం. అలా ఏదైనా పని చేసిన అందరికీ మనం ఈ మంచి పని చేస్తున్నాం అందరికీ తెలియాలి ఎలా అనుకో, అందరికీ తెలియాలంటే నీకు అహంకారం పెరుగుతూ ఉంటుంది. బాధపడేది దేహం కాదు, బాధపడేది చైతన్యం కాదు, బాధపడేది దేహాభిమానం. దాన్ని రిమూవ్ చేస్తే మోక్షం. ఎవరైనా ఏదో నాలుగు మాటలు బోధించే శక్తి ఉందని కూడా మీరు బాగానే బాధ చూస్తున్నారంటే ఏమవుతుంది? ఉన్నజ్ఞానం పోతున్నారు. చివరికి ఆరు తెలియకుని వాళ్ళ అహంభావాన్ని ప్రవేశిస్తుంది. అది ముడుచుకోలేకపోతే, అది ముడుచుకోలేకపోతే ఏమవుతుంది? అది అమ్మ అంచేది మీరు మీరు చదివింది మీకు ఏదైనా ఉన్నది ఇముడ్చుకోవాలి ముందు, మీకు అర్థమైంది కూడా మీరు ఇముడ్చుకోవాలి. ప్రతి మహామేధావు కూడా, ప్రతి సైంటిస్ట్ కూడా ఇప్పుడు నార్మల్గానే ఉన్నారు వాళ్ళు. మీరు సైంటిస్టులు బయోగ్రఫీస్ చదవండి, ప్రతి సైంటిస్టు, ప్రతి గ్రేటెస్ట్ మ్యాన్ అనుకున్నవాడు ప్రతి వాడు కూడా ఇప్పుడు నార్మల్గానే ఉన్నారు. ఎప్పుడు వాళ్ళు న్యాచురల్గా ఉన్నారు, కానీ అన్యాచురల్గా లేరు వాళ్ళ జీవితాలు. భగవాన్ చెప్తూ ఉంటారు మీరు అనుకున్నంత కష్టం ఇందులో లేదని. అంటే మన బిహేవియర్ కొంచెం బిహేవియరు, మన జీవిత పద్ధతి కొంచెం తీర్చిదిద్దుకుంటే సరిపోదు, న్యాచురల్గానే వచ్చేస్తున్నారు. నువ్వు ప్రత్యేకంగా దాన్ని కనిపెట్టక్కర్లేదు, అది ఉన్నదేనే నీకు వ్యక్తం అవుతుంది. లోపల ఉన్నది, ఆల్రెడీ ఉన్నది, అది నీకు వ్యక్తం అవుతుంది. అంటే నువ్వు న్యాచురల్గా నార్మల్గా ఉంటే ఇప్పుడు కొంతమంది ఈ వేదాంత గ్రంథాలు చదువుతారు, చదివి అందులో భగవంతుడు చెప్పి వీళ్ళు అర్థం చేసుకోవాలి, వీళ్ళు మనసులో ఉన్నది తీసుకెళ్ళి అందులో పెడతా ఉంటారు, చివరికి వీళ్ళు పెచ్చోడుగా తయారవుతాడు. నువ్వు అక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడు వీళ్ళు పట్టించుకోరు, వీళ్ళు మనసులోనే తీసుకెళ్ళి ఆ పుస్తకంలో పెట్టి అర్థం చేసుకో. ముందు ఏం చేయాలంటే ఇదే, ఒక పెద్ద పుస్తకం చదివినప్పుడు అధ్యయనం చేసినప్పుడు మన మనసులోని భావాలను తలంపులని ఒక పక్కన పెట్టాలి, పక్కన పెట్టి ప్రాపర్గా అందరూ ఏమన్నది రిజ్యూ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే నీ పిస్తంతా తీసుకెళ్ళి అక్కడ కలపకూడదు, అది అధ్యయనం కాదు. అంటే ముందు మనం ఇముడ్చుకోవడం, కష్టం వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చినా ఇముడ్చుకోవడం నేర్చుకోవాలి. అది ఇముడ్చుకోలేమనుకోండి మన మనసు బాహ్యముఖం అయిపోతుంది, మనసు తేలిక అయిపోతుంది, లోపల స్వరూపానికి దూరం అయిపోతుంది. భగవాను రహస్యం చెప్పారు, చిన్న చిన్న పుట్టిపచ్చి మిరగాల్లో ఉంటాయి ప్రతి వాడికి, వాడి రూపం అంటే ఇష్టం, వాడి నామ అంటే ఇష్టం, అందరికీ ఇష్టం అది. అంటే తెలియని వాడికి అదే ఇష్టం, తెలియదక్కు వాడికి కూడా అదే ఇష్టం. వాడి రూపం అంటేనే వాడికి ఇష్టం, ప్రతి వాడికి వాడి నామ అన్న వాడికి, వాడి పేరు, వాడి పేరు అంటే వాడికి ఇష్టం, వాడి రూపం అంటే వాడికి ఇష్టం. తర్వాత వస్తువుకి అసలు సత్యానికి అల్టిమేట్ ట్రూత్కి ఆ ఫైనల్ ట్రూత్కి ఆ నగర సత్యానికి రూపానికి నామానికి అసలు చింతాకరికి సంబంధం లేదు, ఎత్తుమంది ఇసుమంతయ్యో సంబంధం లేదన్నాడు ఆయన. ఆయన మాటలు చెప్పాలంటే ఇసుమంతయ్యో సంబంధం లేదన్నాడు. దాని అసలు వస్తువుకి రూపానికి నామానికి అసలు సంబంధం లేదు, మీ సత్యవరికి రూపం చుట్టూ నామం చుట్టూ తిరుగుతాయి. ప్రకృతికి అక్కడ బంధింపబడి ఉంటాడు, ఇంక ఎన్ని జన్మలు తిరిగి కొట్టుకుపోతుంటాడు. ఎవరో మహాజ్ఞాని, ఒక మహాగురువు, ఒక ఎవడో మహాత్ముడు, ఒక అవతార పురుషుడు ఇంటర్ఫీరెన్స్లు ఉంటేనే కానీ ఆ రూపబుద్ధిలో నుంచి నామబుద్ధిలో నుంచి బయటకు వచ్చే సమస్య లేదు. ప్రకృతి వాడిని విడిచిపెట్టడం, ప్రకృతి వాడిని విడిచిపెట్టడం, వాడిని దండించి దండించి రూపంలో ముంచి విడిచిపెడుతుంది ప్రకృతి. రూపము ప్రకృతిదే, నామము ఇది ప్రకృతిదే. అసలు సత్యానికి దీనికి సంబంధం లేదు. వీడు ఏది పని చేసినా ఏది మాట్లాడి రూపాన్ని నామాన్ని పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు, పని చేస్తూ ఉంటాడు. అంటే ప్రకృతిలో వీడు బయటకు రాలేదు, అసలు వస్తువు తెలిసేది లేదు. ఎవరిలో మాట్లాడేందుకు మన అనుభవం మనం చూసుకుంటే మన రూపం అంటే మనకి ఇష్టం, మన నామం అంటే మనకి ఇష్టం. ఎంచేపు ఏ పని చేసినా మన రూపాన్ని నామాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేస్తాం, కానీ మన రూపాన్ని మన నామాన్ని మరిచిపోయి పని చేసేవాళ్ళం అక్కడ చూపించడం లేదు. మేఘాలను ఇప్పుడు చూపించడం, వాడు ఏదైనా పని చేస్తుంటాడు పేరు దృష్టిలో పెట్టుకుంటాడు, వాడు రూపం దృష్టిలో పెట్టుకుంటాడు. ఆ రెండు ప్రకృతి, ఆ రెండు అట్లనే దృష్టిలో పెట్టుకున్నాడు పని చేస్తాడు, ఇంకా ప్రకృతి చేత వాడు బంధింపబడతాడు. రూపబుద్ధి నామబుద్ధి ఈ రెండు ప్రకృతి. వాడు ఏది ఆలోచించినా రెండాటిని దృష్టిలో పెట్టుకుంటాడు, పని చేసినా రెండాటిని దృష్టిలో పెట్టుకుంటాడు. వాడు ఇంకా ఆత్మయ్యకడు ముఖం మరలదు కదా అసలు. రెండు ప్రకృతి అసలు చైతన్యానికి అసలు వస్తువుకి ఈ రూపానికి నామానికి ఎటు సంబంధం లేదు, ఈ రెండు కల్పితమే. ఎన్ని నదుల్లో మునిగినా, ఎన్ని అధ్యయనములు చేసినా, ఎన్ని రచనలు చేసినా, ఎన్ని ప్రసంగములు చేసినా నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు అనుభవం కాకపోతే ఏమిటి ప్రయోజనం? మనం ఇంకేదో కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటే పుణ్యం ఆశించి పుణ్యం వస్తుందంత చేస్తున్నాం, ఆ పుణ్యం వస్తుందని చెప్పకపోతే ఆ మంచి పని కూడా చెయ్యము. అంటే భగవద్గీతలో కర్మఫలాన్ని ఆశించొద్దు, కర్మఫలాన్ని ఆశించొద్దు, కర్మఫలాన్ని ఆశించొద్దు అని ప్రతి అధ్యాయంలో చెప్పి చివరికి ఆగ్యతలోనే ఏముంటుందంటే మొదటి అధ్యాయం చదివితే ఈ ఫలితం, రెండో అధ్యాయం చదివితే ఈ ఫలితం, నాలుగో అధ్యాయం చదివితే ఈ ఫలితం, ఆరో అధ్యాయం చదివితే ఈ ఫలితం. మన ఆ గీత చివరి పేజీలో ఇది గీత పొడుగునే ఏంటంటే ఫలితం ఆశించుకుంటుంది. ఆ గీత మళ్ళీ అంతంలో ఏముంటుందంటే 16 అధ్యాయం చదివితే ఈ ఫలితం, 18 అధ్యాయం చదివితే ఈ ఫలితం. ఎందు చేత దాని కారణం అలా చెప్పండి, ఏదైనా ఫలితం చూపిస్తేనే కానీ మనం చదవం కాబట్టి ఏదో దెబ్బ ముక్కో లేకపోతే ఇంకోటో ఏదో 10 పైసలు జేబులు ఇస్తే మిఠాయి ఇవ్వకపోతే అది బళ్ళు తెలడు పిల్లడు. మిఠాయి మిఠాయి కోసం ఇవ్వం వాడికి, ఆయన బళ్ళు పంపడానికి ఇస్తాం మిఠాయి. అలాగే మనకి ఏదో ఒక ఆశ చూపించి అధ్యయనం చదివితే ఈ పుణ్యం, ఈ అధ్యయనం చదివితే ఈ పుణ్యం అని చెప్పి నిజంగా కూడా రావచ్చు ఆ పుణ్యం. కానీ అదంతా ప్రకృతి, అదంతా కూడా ప్రకృతి. అంటే మనకి దాని మీద కొంచెం అభిరుచి కలగజేయడం కోసం ఆ ఫలితం చూపిస్తున్నాడు, అది పారమార్థికం కాదు. అవతార పురుషులు అవనండి, గురువులు అవనండి, వీళ్ళేమిటంటే మనకి వేదంలో ఏదో చెప్తారు మంచి విషయాలు, అలాగే ఉపనిషత్తుల్లో చెప్తారు. అంటే ఆ ఉపనిషత్తుల్లో చెప్పిన మాటలు, వేదాంతంలో చెప్పిన మాటలు ఇలాగ అవతార పురుషులు జన్మించకపోతే, ఇలా జ్ఞానులు కనుక దేహం ధరించి రాకపోతే అది అలా వచ్చినప్పుడే మనకి ఉపనిషత్తులు చెప్పిన మాట నిజమే, వేదంలో చెప్పిన మాట నిజమే అని వాళ్ళు జన్మించటం వల్ల మన హిందూ సంస్కృతి, భారతీయ సంస్కృతి జీవనది లాగా ప్రవహిస్తుంది. ఇప్పుడు భగవద్గీతలో స్థితప్రజ్ఞ లక్షణాలు ఉన్నాయనుకోండి, అవి ఎవరు జీవించడం అనుకోండి, అవన్నీ అసత్యం అని మనకు అనిపిస్తుంది. అలాగే ఉపనిషత్తులు జ్ఞాని లక్షణాలు చెప్పాయనుకోండి, అది ఎవరికో ఒక్కడికి కూడా ఆ వస్తువు అనుభవంలోకి రాదనుకోండి, అసలు ఆ వస్తువు లేదనుకోండి. మనకు రాకపోయినా ఎవరికోటి వస్తారు కదా, ఇప్పుడు ఆ వస్తే కనుక లేదనుకోండి, రమణ మహర్షిగా అనుభవంలోకి రాదు, రామకృష్ణుడికి రాదు, వశిష్ఠుడికి రాదు, ఇంకో విశ్వామిత్రుడికి రాదు, ఉంది కాబట్టి అది వాళ్ళ అనుభవం వచ్చింది. అసలు లేదనుకోండి వాళ్ళకు అనుభవంలోకి రాదు. అప్పుడు వస్తువు ఉందని అది కొంతమంది అది అనుభవంకి వెళ్తే అది మనకు ఈ సముద్రంలో ఉన్న వాళ్ళకి లైట్ హౌస్ ఏదైతే ఉపయోగపడుతుందో మనకు కూడా వాళ్ళు అలా ఉపయోగపడతారు. ఆ వస్తువు అనేది ఒకటి ఉందని తెలిసి మనకు ఐడియల కోసం అది ఆ రకంగా కూడా కొంతమంది ఆ వస్తువుని జీవిస్తే, ఒకవేళ మనం జీవించలేకపోవచ్చు, కొంతమంది అయినా జీవిస్తే వాళ్ళని బట్టి మనకి స్ట్రెంగ్త్ వస్తుంది, వీక్నెస్ పోతుంది, స్ట్రెంగ్త్ వస్తుంది వాళ్ళని ఐడియల్గా పెట్టుకుంటే. మనం మాట్లాడతాం, మాట ఎందుకు వస్తుంది? మనం రోజు మాట్లాడుతూ ఉంటాం, మనం మాట్లాడేప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం, మాట ఎందుకు వస్తుంది అది ఆలోచించండి. మనం 10 మాటలు మాట్లాడితే అందులో 8 మాటలు అహంభావం బట్టి వస్తుంది. మీరు ఇంటి దగ్గర చూడండి, ఇంటి దగ్గర చూడండి, పెద్ద కష్టపడక్కర్లేదు. మీరు మనం మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నాం, ఈ మాట దీని మాట వల్ల ప్రయోజనం ఏంటి? ఎంత పుట్టి ఎంత చిన్న చిన్నగా చెప్పారండి భగవాన్. మన ఇంట్లో ఏదైనా వస్తువు పోయిందనుకున్నాడు ఉదాహరణకి, అలా వెతుకుతూ ఉంటాం. అంటే ఒకళ్ళు దొరకలేదు అనుకోండి, దొరకపోయినా మనం ఏదైనా పని చేసినా మన మైండ్ ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుంది. నీ హృదయంలో నిజం కోసం అలా వెతికి నీకు తెలుస్తుంది. మన ఇంట్లో బంగారం అనుకోండి, ఈ గదిలో పెట్టాము, ఆ గదిలో పెట్టాము, ఆ పెట్టిలో పెట్టాము, ఈ పెట్టిలో పెట్టాము, వెతుకుతూ ఉంటాం. ఎక్కడ ఇంకో పని చేసుకున్నా మన మనసు ఎక్కడ ఉంటుంది? ఆ వస్తువు మీద ఉంటుంది. దాని దృష్టి ఎక్కడ ఉంటుంది? ఆ వస్తువు మన మనస్సు ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. మామూలుగా ఇతర పనులు చేసుకోవచ్చు ఇంట్లో, కానీ ఆ వస్తువు ఎక్కడ పెట్టాను ఏంటో ఇతర పనులు చేసుకున్నప్పటికీ మన మైండ్ ఎక్కడ ఉంటుంది? ఆ వస్తువు మీద ఉంటుంది. అలాగే ఏ వృత్తిలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, నీకు ఏ పనిలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా,
ఏ పరిశ్రమలో ఉన్నారో వస్తువు కోసం అలా వెతుకు అది నీకు తెలియబడుతుంది. తెలుగులో సాగుతున్న మతిని బట్టే గతి ఉంటున్నాడు. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నా అదే నువ్వు అవుతావు. మతిని బట్టి గతి ఉంటుంది. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అదే అవుతావు. ఆ వస్తువు గురించి ఆత్మ గురించి చింతగా చింతగా దాని గురించి అన్వేషణ చేయగా చేయగా ఆత్మాన్వేషణ సత్యాన్వేషణ బ్రహ్మాన్వేషణ చేయగా చేయగా నువ్వు బ్రహ్మమే అవుతావు. అంటే దేవతలకి మనకి మానవులకి జంతువులకి మొత్తం ప్రకృతికి పంచభూతాలకి ఏ బ్రహ్మం అయితే ఏ వస్తువు అయితే ఆధారమో అదే నువ్వు అవుతావు. మనస్సు అనగటం వేరు, మనస్సు నశించటం వేరు. మనస్సు అనగటం వేరు, మనస్సు నశించటం వేరు. దాన్ని అనుసరించటం నీ గమ్యం కదా. మనోనాశనానికి కృషి చేయను. అంటే నువ్వు చేసేది ఏంటంటే వెతకటం ప్రారంభించు. నీ హృదయంలో నీకు తెలుసున్నా నీకు తెలియకపోయినా ఓ చావులేని వస్తువు ఉంది, ఒక నిజమైన వస్తువు ఉంది. రూపనామాలతోటి ప్రకృతితోటి పంచభూతాలతోటి ఏమీ సంబంధం లేకుండా స్వతంత్రమైన వస్తువు ఉంది. అది అస్వతంత్రమైనది కాదు, అది స్వతంత్రమైనది. ఎకమక్షరం ఇది నిరంతరం భాషతే స్వయం లిఖితే కథం. సరే భగవాన్ అడిగారు మాకు ఏదైనా ఆ చైతన్యం గురించి ఆత్మ గురించి ఒక్క మాట రాసిపోండి. అది క్షరం కాదు, అక్షరం నాశనం లేదు. అది ఒకటిగా ఉంది, శాంతంగా ఉంది, సుఖంగా ఉంది, నిదానంగా ఉంది. రెండో వస్తువుతో సంబంధం లేదు, అక్కడ ద్వైతం లేదు. ఉన్నది తాను దోషాలకి మూలం ద్వైతం. ఏకమక్షరం అక్షరం అక్షరం అంటే నాశనం లేదు. అక్షరం అంటే నాశనం లేదు. ఆ నాశనం లేని వస్తువు రెండు కాలేదు, మూడు కాలేదు, ఒకటిగా ఉంది. ఎలా ఉంది? ఒకటిగా ఉంది. ఈ మతాలు ఈ కులాలు ఇవన్నీ మా మనసును యొక్క కనిపిస్తుంది. ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ రియాలిటీ. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. ఏకమక్షరం ఉన్నది ఒకటే, అది ఎక్కడో లేదు. ఏకమక్షరం ఇది నిరంతరం, ఇది నిరంతరం. నీ హృదయంలో ఒక క్షణం కూడా ఆపు లేకుండా తనంతర తానే కానీ హృదయంలో ప్రకాశం. ఈ మైక్ తనంతర తానే ప్రకాశించలేదు. ఈ వెలితి యొక్క సహాయం ఉండాలి ఇదొకటి నాకు తెలియటానికి, లేకపోతే సూర్యుడి యొక్క వెలితి యొక్క సహాయం ఉండాలి ఇదొకటి తెలియటానికి. ఆ లోపల ఉన్న వస్తువు నీకు అనుభవించినప్పుడు అది నీకు తెలియటానికి ఇంకో వస్తువు సహాయం అక్కర్లేదు. ఇంకో లైట్ యొక్క అది అది ఉండటం వల్ల తెలియబడుతూ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ లాజిక్ చూడండి. ఒక బ్రహ్మను తప్పించి ఏ వస్తువు కూడా అది ఉండటం వల్ల అది తెలియబడతాను. ప్రకాశం ఉండాలని వెలుతురు ఉండాలని ఒక బ్రహ్మను బట్టి తెలియ అది ఉండటం వల్ల అది తెలియబడుతూ ఉంటుంది. అట్లా దానికి నువ్వు వెలుతురు సహాయం అక్కర్లేదు. అదే మహావిరుగు మహావిరుతుడు. ఏకమక్షరం ఇది నిరంతరం. అది హృదయంలో ఒక క్షణం కూడా ఆపు లేకుండా ప్రకాశిస్తాను. నీ దేహం యొక్క మరణంతో, నీ దేహం యొక్క పుట్టినతోటి, నీ కష్ట సుఖాలతోటి, నీ అప్స్ డౌన్స్ తోటి సంబంధం లేకుండా, నువ్వు పేదరకంలో ఉన్నా లేకపోతే ఐశ్వర్యంగా ఉన్నా, నీ యొక్క బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా, ప్రకృతి వికారాలతో సంబంధం లేకుండా, ఒక క్షణం కూడా ఆపు లేకుండా నేను ఇది నిరంతరం నిరంతరం ప్రకాశిస్తాను. ఏకమక్షరం ఇది నిరంతరం ఉంది. ఎలా ఉంది? భాషతే స్వయం స్వయంగా అది ఉండటం అనేది తెలియబడుతూ ఉంటుంది. కానీ అది ఉండటం అది ఉండని తెలియటానికి ఇంకో వస్తువు సహాయం నీకు అక్కర్లేదు. ఎంత బ్యూటిఫుల్ లాజిక్ చూడండి. ఇది నిరంతరము భాషతే స్వయం నిత్య. అటువంటి వస్తువుల గురించి నన్ను కలం చే నా చేతితో రాసి ఏమంటున్నావయ్యా? నా రాత కథ అందుతుందా? నా మాటకు అది అందుతుందా? నా మనస్సుకు అందుతుందా? మాటకు అందన దాన్ని, రాతకు అందన దాన్ని నన్ను ఎలా రాసేయమంటావు? నేను రాయగలనా దాన్ని అని సమాధానం చెప్తాను. నిత్యకే కథ ఎలా రాయమంటావు? నన్ను రాతకు అందుతుందా? అది మనస్సుకు అందుతుందా? మాటకు అందుతుందా? వీటికి ఏదో అందదు. అది అన్సీన్ అని అనిషే మీకు దేనికి అందదది, దేనికి అందదని అందడం లేదు కాబట్టి అది లేదని అనుకోవద్దు. అది లేదని అది అనుకోవద్దు అయ్యా. అది నీకు అది ఉండటం వల్ల అది తెలియబడే వస్తు. అది ఉందని ఒక ప్రత్యేకంగా కూడా చెప్పక్కడ. అది ఉండటం వల్లే అది అది ఉండటం వల్లది నీకు తెలియబడుతుంది. ఏకమక్షరం ఇది నిరంతరం పంచభూతాలతో దేహంతో ప్రకృతి వికారాలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా తనంతర తానంగా ప్రకాశిస్తుంటుంది భయ్యా. నీ హృదయం యొక్క లోయంలో నీ హృదయాంతరాలు అయితే నీవు ఏం చేస్తావు? ఎవరో పెద్దలు చెప్పిన మాటలు ఏంటో కొంత దూరం ఇక్కడ నరసాపురానికి 8 మైళ్ళు అనుకోని ఇక్కడికి ఒక మైల్ ఎక్కుతాను నేను నరసాపురానికి అలా కనపడదు నాకు నరసాపురం లేదని వెనక్కి వచ్చేస్తున్నాను. అది 8 మైళ్ళు దూరం నరసాపురంలో ఉంటే 1 మైల్ దూరం వెళ్ళడం, 1 మైల్ దూరం వెళ్తే నాకు నరసాపురం ఎక్కడ కనిపిస్తుంది? 1 మైల్ దూరం వచ్చాను ఇంకా కనపడటం లేదు వెనక్కి వచ్చేస్తే నీ తప్ప నరసాపురం అంతా
అది నాకు ఒక్కడికి మాత్రమే పరిమితం కాదు. అరుణాచలేశ్వరుడా, ఎవడో ఒక రమణస్వామిని ధ్యానం చేసేవాడు నువ్వు కాళ్ళు ముడిచి కూర్చుకోవచ్చు. ఈ రమణస్వామి శరీరం ఉందా లేదా అనేది ముఖ్యమే కాదు. అసలు నువ్వు మటుకి చిరంజీవిగా ఉండవు, నువ్వు మటుకి చిరంజీవిగా రమణస్వామి ఎలాగైతే నువ్వు జ్ఞానం నువ్వు అనుగ్రహించి జ్ఞానం ప్రసాదించావు, అలాగే జీవకోటికి అనేక మంది నువ్వు జ్ఞానం ప్రసాదించావు అరుణాచలేశ్వరుడు. నేను ఉన్నా పోతే పోయినా ఒకటి నువ్వు మటుకుంది ఎకమక్షరం ఇది నిరంతరం ఈ రోజు అనుకోని ఎవరో అడిగా ఏదైనా రాసమ్మా ఏమి రాస్తామయ్యా నా తలక ఇది రాసిచ్చిదే అని అని చెబుతూ గొప్పగా రాశారు. అది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమి రాస్తారో ఇందులో రాసి ఏముంది అని అంటూనే ఉన్నాడు పక్కనే. ఏకమక్షరం ఇది నిరంతరం భాషతే స్వయం లెక్కితే కథ ట్రాన్స్క్రిప్ట్లోనే రాశాడు ఆయన. ఏకమక్షరం ఇది మంత్రం కింద అనుకోండి, ఈ రోజున భగవాన్ జయంతి, ఈ మంత్రం కింద తీసుకోండి. ఏకమక్షరం ఇది నిరంతరం నీకు తెలియవచ్చు తెలియకపోవచ్చు అది ఎవరే భాషకే స్వయం అది ఎలా ప్రకాశిస్తుంది, అది ఉండటం వల్ల అది తెలియబడుతుంది, అది ఉండటం వల్ల అది ప్రకాశించబడుతుంది. ఇంకో దళితుల సహాయం దానికి అక్కర్లేదు. ఏకమక్షరం ఇది నిరంతరం భాషకే స్వయం లిఖితే కథం దాన్ని ఎలా అటువంటి వస్తువు గురించి నన్ను ఎలా రాయమంటాం, రాయటానికి సాధ్యం, మాట్లాడటానికి సాధ్యం, ఊహించడానికి సాధ్యం, మన ఊహకు అందే కానీ కానీ అలాగే లేదని మీరు అనుకోవద్దు. భగవంతుని మీరేం అడగక్కర్లేదు, మరి ఆయన ఏం హై అండ్ ఏం అది కానీ మిగతా మీకు కావాల్సిన ఏంటి ఈశ్వరుడు ఇస్తాడు, ఎప్పుడు ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో ఎలా మీకు సమకూర్చాలో సమకూరుస్తాడు. కానీ పొందవలసిన ఆయన్ని పొందాలనే విషయం మర్చిపోదు. ఈ చిల్లర చిల్లర విషయాలకి ఈ చిల్లర చిల్లర గొడవలకి మీ సాధనంతా దుర్వినియోగం చేసుకోవద్దు. ఇవన్నీ తాత్కాలిక క్షణికాలు, ఇవన్నీ కూడా నీ జీవితమే క్షణికం, నీ జీవితమే నీ శరీరమే క్షణికం. నువ్వు పొందే విషయాలు ఇంకేం చెప్తాం, నీ శరీరమే క్షణికం. అంటే పరమేశ్వరుడు నీకు ఎప్పుడు ఎక్కడ ఏది ఇవ్వాలో అది ఇస్తూ ఉంటాడు. కానీ ఏం ఎక్కడ ఉండాలి, ఏం హ్యాయ్ అండ్ ఏం మధ్య కాయ చేస్తాడు. నీ గోరు మటుకు మర్చిపోకూడదు, ఏది పొందవలసింది ఏదో నువ్వు అది మటుకు నీ అది మటుకు నువ్వు ఆ పొందవలసిన డెస్టినీ నువ్వు చూసావు, గోరు నువ్వు చూసావు, అది మటుకు నువ్వు స్మృతిలో ఉండాలి, నీ రిమంబరెన్స్లో ఉండాలి. భగవాన్ అన్నారు అరుణాచలేశ్వరుడు ఉన్నాడు అనుకోండి, అది ఈశ్వరుడు ఉన్నాడు అనుకోండి, వాడు నిరంతరం జ్ఞాపకం పెట్టుకున్నా అది కూడా సాధనే అన్నారు. మీరు భగవంతుని నిరంతరం మీ జ్ఞాపకంలో పెట్టుకుంటారనుకోండి అది కూడా సాధనలో భాగం, రిమంబరెన్స్ కూడా యోగంతో సమానం. అంటే ఒక సత్పురుషుడితోటి కానీ ఒక మహాత్ముడితోటి కానీ మనకు మానసిక అనుభవం ఉంటే మనకు ప్యూరిఫికేషన్ వచ్చేస్తుంది, ప్యూరిఫై అయిపోతుంది. అంటే లోపల నీ లోపలున్న సత్పదార్థం ఎంత ఎంత ప్యూరిఫైడో నీ మైండ్ కూడా అంత ప్యూరిఫై అయితేనే అందులో ఐక్యం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అది జన్మాంతరంలో అనుభవం అరుణాచలం అంటే చాలా మనసు అణిగిపోయింది జ్ఞానం వచ్చేస్తుంది జన్మాంతరం అనుభవం. అరుణాచలం అరుణాచలం అన్నాడు వీటి ఆ పేరు ఎన్న ఎన్నంత మాత్రం చేతే ఆయనకి ఆత్మస్ఫూర్తి కలిగి పేరు దళపదని పట్టి లాగితే పేరు పేరు దళపదని పట్టి లాగితే నీ మహిమ కందు ఎవరు అరుణాచలం అని అరుణాచలంలో శక్తి ఉంది, ఈశ్వరులో శక్తి ఉందని మీరు గ్రహించడానికే ఎంతో పుణ్యబలం ఉండాలి. దాన్ని పొందటం కాదు, అది గ్రహింపు శక్తి కూడా నీకు ఎంతో పుణ్యబలం ఉండాలి. ఓ ఇదే ఈశ్వరుని శక్తి, ఈశ్వరుని సంకల్పం ఇలా ఉంటుందా, ఈశ్వరుగ్రహం ఇలా ఉంటుందా, అది పొందటం మాట వదిలేయండి, దాని విలువ గ్రహించడానికి నీకు అనేక జన్మలు పట్టచ్చు. పేరు దొరకగానే పట్టి లాగిపోయింది, నీ మహిమ సన్నిధులు ఎవరు? అది నాకు నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నావు, కానీ ఉండటం అనేది నీకు తెలియట్లేదు. ఆ ఉండటం అనేది దేహం యొక్క పుట్టుకతోడు కానీ దేహం యొక్క చావుతోడు కానీ ఎట్టి సంబంధం లేదు, చింతాకంత సంబంధం కూడా లేదు. కానీ నువ్వు ఉన్నావు, ఆ ఉండటం ఉన్నావని ఆ ఉండటాన్ని తెలుసుకోవటమే జ్ఞానం. అదే నిజమైన ఐశ్వర్యం, అదే నిజమైన ఐశ్వర్యం. అంటే దేవుడు జీవుడు అని కాదు, దేవుడు కాదు జీవుడు కాదు, ఈ దేవుడు జీవుడు అందులో కల్పించబడ్డాయి. కానీ ఆ దేవుడికి జీవుడికి అది ఆధారంగా ఉంది. కానీ ఆ వస్తువు దేవుడు ఆధారం కాదు, జీవుడు ఆధారం కాదు. అది లేకపోతే దేవుడు లేదు, జీవుడు లేదు. ఎంత దూరం తీసుకుపోతున్నాడో చూడండి. మా అందుకోవాలి కానీ సబ్జెక్టులను అందుకోవాలి కానీ ఎంత దూరం తీసుకెళ్తున్నాడో చూడండి. అదిగా నువ్వు ఉన్నావు, నీకు తెలియకపోవచ్చు, నువ్వు అదే, నువ్వు అదే, నువ్వు ఉన్నావు. ఆ ఉండటం తెలుసుకోవటమే జ్ఞానం.